these workers are swept by love, their first wave energy will wreck the work of the group. First wave world. Second wave, third wave వాళ్ళతో గొడవలేదు. వాళ్ళు ఏదో పాపం మంచి వాళ్ళు ఏదో కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు తప్ప సంకల్ప శక్తి ఉన్నవాళ్ళు అనమాట. ఫస్ట్ వే అంచేత వాడు ఎటు కావాలంటే అటు లాగేస్తాడు. అంచేత వాడికంటే గట్టిగా ఆరవగలగాలి కనుక రామకృష్ణ పరమహంస దగ్గరికి ఆ సరస్వతి వరదానం పొందినటువంటి వ్యక్తి వాదించడానికి దేనికి వస్తాడు. అతను ఏదో మంత్రాన్ని గట్టిగా ఆరిస్తే అతనికంటే గట్టిగా రామకృష్ణ పరమహంస ఆరిస్తాడు. వాడు ఆరిస్తే ఇంకా సరే చివరికి వాడు రామకృష్ణ పరమహంస అంత గట్టిగా ఆరవలేక ఓటమి ఒప్పేసుకుంది. అంచేత ఏంటంటే ఫస్ట్ వే వాళ్లతో ఉన్న కండిషన్ ఏంటంటే వాళ్ళకంటే పెద్దగా ఆరవాలంటే ఆరిస్తే చాలు లైన్ లో పడిపోతుంది. అంతే తప్ప వాడు చెప్పినట్టు వెళ్ళిపోతే నేను తంతాను కొడతాను నేను పగల కొట్టేస్తాను అన్నాను అనుకో, నోరుమై నువ్వు పగల కొడితే నేను చెంప పగల కొడతాను అన్నావు అనుకో, వన్ వన్ మూస్ వస్తున్నాయి. ఫస్ట్ వే వాడికి వాడికంటే పెద్ద సంకల్పం ఉన్నవాడు దొరికితే చాలు. పెద్ద గీత చిన్న గీత దట్ దే ఆర్ నీడెడ్ ఎట్ దిస్ టైమ్ ఫార్ దే హ్యావ్ ద స్ట్రెంగ్త్ టు స్టాండ్ అండ్ మూవ్ ఎట్ ద సెంటర్. కానీ ఫస్ట్ వే వాళ్ళు కావాలి, ఎందుకంటే వాళ్ళకి సంకల్ప శక్తి ఎక్కువ ఉంది కనుక కేంద్రంలో దృఢంగా నుంచోగలుగుతారు. వాళ్ళు సంకల్ప శక్తి లేనివాడు కేంద్రంలో నుంచోలేడు. అంతేత వాడి చుట్టూ మిగతా అంతా అందుకోవాలి తప్ప. కానీ ఫస్ట్ వే వాడు వచ్చాడనుకో వాడేం చేస్తాడు, వాడి కోరికలు వాడికి అనుగుణ్యంగా తీసేయగలుగుతాడు. ఇట్ ఈజ్ ద కంజంక్షన్ ఆఫ్ ఫస్ట్ వే అండ్ సెకండ్ వే వర్కర్స్ విచ్ కెన్ క్యాచ్ క్యారీ ద వరల్డ్ త్రూ దిస్ క్రైసిస్. అన్నిటికంటే ముఖ్యం ఏం కావాలి అంటే ఇటు ఫస్ట్ వే వాళ్ళు ఇటు సెకండ్ వే వాళ్ళు కలిసి పనిచేయాలి. దృఢ సంకల్పం ఉన్నవాళ్ళు ప్రేమ ప్రజ్ఞ ఉన్నవాళ్ళు. అంటే ప్రేమ ప్రజ్ఞ ఉన్నవాళ్ల శక్తి ఫస్ట్ వే మీద పనిచేయాలి. ఫస్ట్ వే వాడి యొక్క సంకల్ప శక్తి వీళ్ళని ఎక్కడికో నిరాశ చెందకుండా ఉండాలి. అంచేత సంకల్ప శక్తి ప్రేమ ప్రజ్ఞ కలిగిన వాళ్ళు కలిసి ఈ క్రైసిస్ ని దాటాలి. ద హ్యాండ్లింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ వన్ ద విల్ టు సక్సీడ్, టూ ద విల్ టు డూ గుడ్, అండ్ త్రీ ద విల్ టు ఆర్గనైజ్. అసలు మన గురు పరంపర చేయబోయేటువంటి కార్యక్రమాలు సఫలం అవ్వాలి అంటే మొట్టమొదట లక్ష్యం ఏముండాలి అంటే విల్ టు సక్సీడ్. ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా నేను దాన్ని అధిగమించి గెలిచి తీరుతాను అని ఉండాలి తప్ప పరిస్థితులు నాకు అనుకూలంగా మారాక నేను చేస్తానంటే కుదరదు. రెండు, ద విల్ టు గుడ్, అదేంటి శుభకామన, మంచిదానికి చేయాలి తప్ప ఈ సంకల్ప శక్తి చెడుకు ఉపయోగకూడదు. త్రీ, ద విల్ టు ఆర్గనైజ్, మూడో సంకల్పం ఏముండాలి, ఆర్గనైజేషన్ డెవలప్ చేయగలిగేటువంటి సంకల్పం ఉండాలి. ద సీక్రెట్ ఆఫ్ విల్ లైజ్ ఇన్ ద రికగ్నిషన్ ఆఫ్ ద డివైన్ నేచర్ ఆఫ్ మ్యాన్. సంకల్పం యొక్క శక్తి దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే మనిషి యొక్క దైవీ ప్రకృతి తెలుసుకోగలగటము. అంటే మనిషి యొక్క దైవీ ప్రకృతే సంకల్ప శక్తి. ద టూ కీ వర్డ్స్ టు ద యూజ్ ఆఫ్ శంబాల ఎనర్జీ ఆర్ గ్రూప్ యూజ్ అండ్ అండర్స్టాండింగ్. అంచేత శంబాల శక్తిని ఏదైతే ఇప్పుడు మనిషికి డైరెక్ట్ గా గురువుల యొక్క ప్రమేయం లేకుండా అందుతోందో మొదటిసారి అందుతోంది. ఇది మీరు ఉపయోగించుకోగలగాలంటే మీలో రెండు లక్షణాలు ఉండాలి. గ్రూప్ యూజ్, ఆ శక్తిని సమూహానికనే ఉపయోగించుకోగలరు, అండ్ అండర్స్టాండింగ్ అవగా. డిజైర్ వర్క్స్ ఫ్రమ్ అండ్ త్రూ మెటీరియల్ ఫ్రమ్ అఫర్స్, కోరిక భౌతిక జగత్తు నుంచి పైకి లేదు. విల్ వర్క్స్ డౌన్వర్డ్స్ ఇంటూ ఫామ్, బెండింగ్ ద ఫామ్ కాన్షియస్లీ టు డివైన్ పర్పస్. సంకల్పం ఏం చేస్తుంది, పైనుంచి కిందకి దిగి ఈ వస్తువుని దైవీ సంకల్పానికి అనుగుణంగా మార్చేస్తుంది. ధ్యానం అంటే అదనమాట, ధ్యానంలో ఉంచేయాలన్నమాట. ఆ దైవీ సంకల్పం నాలో దిగి నా శరీరాన్ని ఆ దైవీ కార్యక్రమానికి అనుగుణంగా మార్చుకుంటోంది. అంతే తప్ప నేను ధ్యానం చేస్తున్నాను దేవుడా మా అమ్మాయికి పెళ్లి చేసి, మా అబ్బాయికి ఉద్యోగం వచ్చేసి, నా రోగాన్ని తీసేసి, లేకపోతే మా అత్తగారిని పైకి లేపేసి. మీ సంకల్ప శక్తి బట్టి అవి జరగచ్చు, కోరికలు తీరుతాయి, దానికే ఉంది. కానీ అది కాదు, ఇక్కడ జాలకులు కోరుకునేది ఏంటి అంటే ద విల్ వర్క్స్ డౌన్వర్డ్ ఇన్ టు ఫామ్, బెండింగ్ ఫామ్ కాన్షియస్లీ టు డివైన్ పర్పస్. అంచేత దేవాలయం లాగా ఈ శరీరాన్ని మార్చుకోగలిగేటటువంటి ధ్యానం చేసుకోవాలి. ద వన్ ఈజ్ ఇన్వోకేటివ్ అండ్ ద అదర్ ఈజ్ ఇవోకేటివ్. కోరిక ఏం చేస్తుంది అంటే భౌతిక శరీరాన్ని కోరికకి అనుగుణ్యంగా తీపుతుంది. సంకల్ప శక్తి ఏం చేస్తుంది, శరీరాన్ని భగవంతుడు కోరికకి అనుగుణ్యంగా మారుస్తుంది. చాలా అర్థమైంది కదా. అంచేత ఒకటి నీలోంచి ఇన్వోకేషన్ వస్తే, రెండోది బయట నుంచి వచ్చేటటువంటి ఈవోకేషన్. అంటే స్వస్తి ప్రజాపి అనేది ఆ సంకల్ప శక్తితో కలిపి చెప్తే డివైన్ పర్పస్ మెటీరియలైజ్ అయిపోతుంది. ద వన్ ఈజ్ ఇన్వోకేటివ్ అండ్ ద అదర్ ఈజ్ ఇవోకేటివ్. be very careful, as there is a danger of prostitution of will to selfish ends. It should also be remembered that you would have to work for the divine will to manifest. You cannot sit idle and go on praying. విచరించేటువంటి ప్రమాదం ఉంది. భగవంతుడి యొక్క శక్తిని నీ యొక్క స్వార్థపరమైనటువంటి కోరికలకి ఉపయోగించుకోవటమే వ్యభిచారము, మానసిక వ్యభిచారము. అందుకే దాన్ని పరాభక్తి గురించి చెప్తావు. అనేక దేవతల్ని కొలిచేవాడు వ్యభిచారే అంటాడు. నువ్వు గుర్తించుకోవాల్సింది ఏంటి అంటే, ఫర్ ద డివైన్ విల్ టు మేనిఫెస్ట్, భగవంతుడి యొక్క కోరిక నా ద్వారా బయటికి రావాలి అని నువ్వు నిరంతరం అడుగుతూనే ఉండాలి తప్ప యూ కెనాట్ సిట్ ఐడియల్ అండ్ గో ఆన్ ప్రేమ్. నేను చాలా పూజలు చేస్తున్నానండి, నేను చాలా ప్రార్థనలు చేస్తున్నాను, కానీ నువ్వు ఏ పని చేయలేకపోతే నువ్వు ఎవరు చేస్తున్నావు? లేకపోతే గురువుగారు చెప్పినట్టు ఏంటి, నువ్వు రచ్చన్న నాస్తికుడు. భగవంతుడి దగ్గరికి వెళ్ళి మీ కోరిక ప్రకారం నేను ఉంటాను అని అనలేకపోతే ఇంకా భగవంతుడి నుంచి నీకు ఏం అవగాహన వచ్చింది? ఏమీ లేదు. మీ కోరిక చాలా ముఖ్యమైందంటే నువ్వు రావణాసుడి కంటే ఏ విధంగానూ తక్కువ కాదు. కానీ సిగ్గెందుకు పడాలంటే కనీసం రావణాసుడు తన కోరిక తీర్చుకున్నాడు. నువ్వు అది చేయలేవు. యు ఆర్ సిట్టింగ్ ఐడియల్. ఐడియల్ అంటే ఏంటి? పని ఏం చేయండి, నేను కూర్చుని ఉంటా. నువ్వే చేయి, అన్నీ చేసి పెట్టు. మాయాబజార్లో ఆ ఫుడ్ ఎలా వచ్చిందో. కానీ నోరు తెరగాలగా, మనకి నోరు తెరిచే ఒత్తిగా లేదు. బేర్ ఇన్ మైండ్ ద టైమ్ అండ్ ఎనర్జీ ఆర్ ఇంటర్చేంజబుల్ టర్మ్ అపాన్ ఇన్నర్ ప్లేన్స్. టైమ్ ఈజ్ అన్ ఈవెంట్ అండ్ ఈవెంట్ ఈజ్ అ ఫోకస్డ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫోర్స్ ఆఫ్ సమ్ టైప్ ఆర్ అదర్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది అర్థం చేసుకున్న వాడికి చాలా చాలా కావాలని నేను బోల్డ్ చేయలేదు, కానీ మీరు చేసుకోండి. అది బేర్ ఇన్ మైండ్ ద టైమ్ అండ్ ఎనర్జీ ఆర్ ఇంటర్చేంజబుల్ టర్మ్స్. గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, కాలము అన్నా శక్తి అన్నా ఒకటే. దే ఆర్ ఇంటర్చేంజబుల్ టర్మ్స్. శక్తి కావాలి అంటే కాలాన్ని ఉపయోగించుకోవాలి, కాలాన్ని ఉపయోగించుకుంటే శక్తి వస్తుంది. బేర్ ఇన్ మైండ్ ద టైమ్ అండ్ ఎనర్జీ ఆర్ ఇంటర్చేంజబుల్ టర్మ్స్. అందుకే కాలోస్మి లోక క్షయకృత్రో, కాలాన్ని నేను, ఆ కాలం ఏం చేస్తుంది, నువ్వు పుట్టిన దగ్గర నుంచి నిన్ను మృత్యువైపు తీసుకెళ్ళిపోతుంది. క్షయం లేదు. ఏ పదార్థం సృష్టింపబడినా గ్యారంటీ కాదు, ఇప్పుడు కాబట్టి కొన్ని వేల సంవత్సరాల తర్వాత అయినా నాశనం అయిపోతుంది. నశింపజేసేది శక్తి కదా. బేర్ ఇన్ మైండ్ ద టైమ్ అండ్ ఎనర్జీ ఆర్ ఇంటర్చేంజబుల్ టర్మ్స్ అపాన్ ఇన్నర్ ప్లేన్స్. కానీ ఇంటర్చేంజబుల్ టర్మ్స్ అనేది ఎక్కడ? అంతర్జగత్తులో. ధ్యానంలో అది చేయగలుగుతాం. టైమ్ ఈజ్ అన్ ఈవెంట్, కాలము ఒక సంఘటన. అండ్ ఈవెంట్ ఈజ్ ఎ ఫోకస్డ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫోర్స్. సంఘటన అంటే ఏంటి? కొన్ని శక్తుల యొక్క బాహ్య అభివ్యక్తీకరణ. ఇది మననం చేసుకోండి అన్నాడు. టూ గ్రేట్ స్ట్రీమ్స్ ఆఫ్ ఎనర్జీ, వన్ ఫోకస్డ్ త్రూ బుద్ధ అండ్ ద అదర్ ఫోకస్డ్ త్రూ క్రైస్ట్, ఆర్ టు బి బ్లెండెడ్ ఇన్ ద ఫుల్ మూన్ ఆఫ్ మే అండ్ జూన్. బోత్ ఆర్ ఆఫ్ సెకండరీ. రెండు ప్రచండమైనటువంటి శక్తిధారలు, ఒకటి బుద్ధుడు ద్వారా ప్రజ్ఞ అండ్ రెండోది క్రైస్ట్ ప్రేమ ద్వారా, మే జూన్ పూర్ణిమలలో బాహ్య అభివ్యక్తీకరణ చెందుతాయి. బోత్ ఆర్ ఆఫ్ సెకండరీ. అంతేకాదు సెకండరీని మనం ప్రజ్ఞ ప్రేమ అంటాం రెండు కలిపి. దిస్ గివ్స్ ద క్లూ టు ఆల్ హీలింగ్ ప్రోసెస్ ఆఫ్ ద యూజింగ్ లైట్ సైంటిఫికలీ. కాంతిని వైజ్ఞానికంగా రోగ నివారణకి లేకపోతే బాధ నివారణకి ఉపయోగించుకోవటానికి పైన చెప్పిన సెంటెన్స్ లో రహస్యం ఉన్నది. ఏంటి? క్రైస్ట్ అనేది బుద్ధ అనేది ప్రేమ ప్రజ్ఞ. సెట్ నో డేట్స్ ఫర్ ద అపియరెన్స్ ఆఫ్ అవతార్. డేట్స్ అది ఇచ్చేసుకోకండి. అవతార్ ఎప్పుడు వస్తుందో, ఆర్ ఎనీ స్పెక్టాక్యులర్ ఏజ్, ఏదో మ్యాజికల్ జరిగిపోయి ఏదో చమత్కారం జరిగిపోతుందని కూడా అనుకోకండి. హీ విల్ కమ్ ఎట్ ద నీడెడ్ అండ్ అప్రోప్రియట్ టైం. ఎప్పుడు రావాలో, ఎప్పుడు సవ్యమైనదో, ఎప్పుడు అవసరమో అప్పుడే వస్తాడు. ద ఎన్షియంట్ ప్రొఫెసీస్ ఆర్ ట్రూ, బట్ రికగ్నైజ్ దర్ ఫిజియాలజీ సింబాలిక్ అండ్ షుడ్ నాట్ టు బి టేకెన్ లిటరలీ. అవి సంకేతాత్మకంగా చెప్పారు పెద్దవి తప్ప, అది శబ్దపరంగా ఫలానా తారీఖున వస్తుంది అని చెప్పి మీరే అనుకోకండి. ద కీ లైజ్ ఇన్ ద వర్డ్స్ రియాక్షన్ ఆఫ్ లైటెడ్ సబ్స్టెన్స్ టు ద అట్రాక్టివ్ పవర్ ఆఫ్ లైఫ్. లవ్, మీరు చాలా జాగ్రత్తగా ఈ మంత్రాన్ని గుర్తు చేసుకోండి. రియాక్షన్ ఆఫ్ లైటెడ్ సబ్స్టెన్స్, కాంతివంతమైనటువంటి పదార్థం, టు ద అట్రాక్టివ్ పవర్ ఆఫ్ లవ్, ప్రేమ యొక్క ఆకర్షణ శక్తికి రియాక్ట్, ప్రతిక్రియ చూపించటమే అవతార రహస్యము. రియాక్షన్ ఆఫ్ లైటెడ్ సబ్స్టెన్స్ టు ద అట్రాక్టివ్ పవర్ ఆఫ్ లవ్, కాంతివంతమైనటువంటి పదార్థము ప్రేమ యొక్క ఆకర్షణ శక్తికి ప్రతిక్రియ చేయుట లేకపోతే చేసుకునుట అని చెప్పాడు. ద వర్క్ ఆఫ్ రీకన్స్ట్రక్షన్ విల్ బి ద వర్క్ ఆఫ్ ఇంటెలిజెంట్ మెన్ అండ్ ఉమెన్ ఆఫ్ గుడ్ విల్ అండ్ దయర్స్ విల్ బి ద టాస్క్ టు రెస్టోర్ న్యూ లైఫ్ అండ్ హ్యాపీనెస్ టు హ్యుమానిటీ. అక్కడ ఆపండి.
పాఠ విద్య ఎటు వెళ్ళాలి? మొత్తము అరవిందో దగ్గర నుంచి, రామకృష్ణ పరమహంస దగ్గర నుంచి, సిద్ధసాయి సత్యసాయి దగ్గర నుంచి అందరూ ఏకకంఠంతో ముక్తకంఠంతో విదేశీ భవిష్యత్తులతో సహా నాస్ట్రడామస్, ఎడ్గార్ కేసీ, ఫ్లోరెన్స్ షింగ్, ఇవి విదేశీ భవిష్యత్ వక్తల యొక్క పేర్లు చెప్తున్నాను నేను మీకు. వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే భారతదేశ సంస్కృతి, భారతదేశ జీవిత విధానము రాబోయేటువంటి కాలంలో ప్రపంచం యొక్క జీవిత విధానంగా మారుతుంది. నేను భారతదేశ ధర్మము అంటం లేదు, హిందూ ధర్మము అని అంటం లేదు. నేను చాలా జాగ్రత్తగా స్పష్టంగా విని నేను చెప్పింది మీరు గుర్తుంచుకోవాలి. హిందూ ధర్మం గురించి నేనే మాట్లాడటంలే, కానీ హిందూ జీవిత విధానం గురించి నేను మాట్లాడు. చాలా తేడా ఉంది రెండింటికి. ఏంటా తేడా అంటే హిందూకి అనేక జన్మల సంస్కారం మీద నమ్మకం ఉంది, రాబోయేటటువంటి జీవితంలో జరగబోయేటటువంటి సంఘటనలకి అనుకూలంగానే ఈనాడు సంఘటనలు జరుగుతున్నాయి అనే నమ్మకం ఉంది. అందుకు నేను మొదట మీకు చెప్పాను మన భారతదేశంలో పుట్టడం అదృష్టం. కానీ నేను మీ నుంచి కోరుకునేది ఏంటి అంటే, ఇవంతా మీకు తెలుసున్నవే, కేవలము నేను మీ నుంచి కోరుకునేది ఏంటి అంటే తెలుసు అని ఊరుకోకుండా దాన్ని ఆచరణలో పెట్టడానికి మార్గాలేంటో ఆలోచించండి. రెండోదేంటి, భారతదేశంలో చాలా ముఖ్యంగా ఈ పునర్జన్మ కాకుండా ఉన్నది ఏంటి అంటే కర్మసిద్ధాంతం. కర్మసిద్ధాంతం మన కర్మ అనుకోవటానికి కాదు, ఏం చేస్తాం మన ప్రారంభమైన ఏడిసింది సుఖపడే యోగ్యత లేదు అనటానికి కాదు, మనం ఏమి చేస్తే సుఖపడగలము అనేటటువంటి జ్ఞానము కర్మసిద్ధాంతం ఇస్తుంది. నువ్వు తప్పు చేశావు కనుక ఈ ఫలితం వచ్చింది, ఒప్పు చేస్తే ఖచ్చితంగా నీకు మంచి ఫలితం వస్తుంది. మాటు కోసుకో అనేటటువంటి సిద్ధాంతం, నువ్వు ఎలాంటి కర్మలు చేస్తావో అలాంటి ఫలితాలు నీకు వస్తాయి. కానీ కర్మలు మాత్రమే చేస్తే ఫలితాలు రావు, కర్మల వెనకాతల సవ్యమైనటువంటి ఆలోచన ఉండాలి. ఒకడు కోపం వచ్చి ఒక మనిషిని చంపేస్తే వాడికి ఉరిశిక్ష వేస్తాం, కానీ దేశాన్ని రక్షించడానికి ఒక 1000 మందిని వాడికి చంపితే వాడికి ఉరిశిక్ష వేయం, వాడికి భారతరత్న అవార్డు ఇస్తాం, పరమవీర చక్ర అవార్డు ఇస్తాం, వాడిని వాడి కుటుంబాన్ని చాలా మర్యాదగా చూస్తాం. కర్మ ఒకటే చేశాడు, వాడు హత్య చేశాడు, వీడు హత్య చేశాడు, వాడు ఒక్కడినే చంపాడు కోపం వచ్చి, వీడికి కోపం లేకుండా అనేక మందిని ఉసగొట్టుకొచ్చేశాడు. అది ఎంత అసహ్యకరమైన పరిస్థితి చూడండి, కోపం కూడా లేదు. పాపం అక్కడ కోపం ఉంటే చంపేవని అనుకోవచ్చు, కానీ తేడా ఏంటి, భావంలో తేడా ఉంది, ఆలోచన విధానంలో తేడా ఉంది. చేసే కర్మలో ఒకే విధానము ఉన్నా చేసేటటువంటి కర్మ వెనకాతలు ఉన్నటువంటి భావము మారితే ఫలితాలు మారుతాయి అనేది కర్మ సిద్ధాంతము అనేది మనం మర్చిపోయాము. పూజలు చేసేస్తే పుణ్యం వచ్చేస్తుంది అనుకునేటటువంటి ఒక అద్భుతమైనటువంటి పనికిరాని భావన మనలో ఉన్నది. రావణాసురుడు పూజలు చేశాడు, మామూలు పూజలు కాదు, అద్భుతమైనటువంటి పూజలు చేశాడు. ఒకరోజు రెండు రోజులు కాదు, వేలాది సంవత్సరాలు తపస్సు చేశాడు, పూజలు చేశాడు. ఇప్పుడు వాడిని ఏమంటున్నాం, రావణాసురుడు రాక్షసుడు అంటున్నాము. మరి ఆ భావం కరెక్ట్ గా ఉంచుకోవాలి. ఇందాక నేను చేసింది మీరు చెప్పిన కర్మ కాదు ముఖ్యం, ఆ కర్మ వెనకాతలు ఉన్నటువంటి ఆలోచన ముఖ్యం. ఒక కథ ఉందాను నేను ఒకసారి. ఒక ఊళ్ళో చాలా బ్రహ్మాండమైనటువంటి దేవాలయ నిర్మాణం సాగుతోంది, కోట్లాది రూపాయలతో చాలా రోజులు బట్టి వందలాది మంది పనివాళ్లు దాంట్లో నిమగ్నమై ఉన్నారు. రాళ్ళు కొట్టేవాళ్ళు రాళ్లు కొడుతున్నారు, పనిచేసేవాళ్ళు పనిచేస్తున్నారు. ఒకసారి ఈటీవీ వాడికి ఇంటర్వ్యూ చేయాలనిపించింది, ఎన్నాళ్ళ బట్టి కడుతున్నారు, అప్పుడే 5 ఏళ్ళైంది, ఇంకా ఏం కనిపించటం లేదు, పెద్ద దేవాలయం ఉంటున్నారు, అసలు ఎలా ఉంది ఏముంది, నిర్మాణం సాగుతున్నప్పుడు ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి చేసేవాళ్ళకి అని వెళ్ళాడు. రాళ్లు కొడుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, ముందు వెళ్ళి ఒకడి ముందు మైక్ పెట్టి వీళ్ళు రాళ్ళు ఎందుకు కొడుతున్నాడు అని అడిగితే వాడికి ఒళ్ళు మండిపోయింది. వెధా గవర్నమెంట్, వెధా చదువులు, ఎంఎస్సీ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను, ఉద్యోగం లేదు, ఆ కర్మ ఇలా కాలింది, చివరికి రాళ్లు కొట్టుకు బతుకుతున్నాను, ఎదురకుండా మినిస్టర్లు వాళ్ళు వస్తే వాళ్ళ మీద ఇదే రాళ్లు విసిరి కొడతాను నేను, వాళ్ళ అదృష్టం బాగుంది, వాళ్ళు నా దగ్గరికి రాలేదు, బొమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వాడు నేను బాగానే చదువుకున్నాను, ఎక్కడా నాకు ఉద్యోగం రాలేదు, కుటుంబం ఉంది, కుటుంబానికి ఆహారం పెట్టే బాధ్యత నాది, ఆ బాధ్యత నిర్వర్తించడానికి కాను నాకు ఏ పని దొరికితే ఆ పని చేస్తున్నాను, ఈ పని దొరికింది నాకు ఇంకా ఆకలి లేదు, నా పెళ్ళం పిల్లల్ని నేను ఏ రోజు ఆ రోజు తిండి పెట్టగలుగుతున్నాను, వీడు రాడు కొడుతున్నాడు, వీడు కొట్టే రాళ్ళని ఎవడు కొట్టాలని ముందుకు వీడికి మినిస్టర్ల వాళ్ళు వస్తే చెప్దాం అనుకున్నాడు వీడు, వాడికో ఒక తృప్తి పోనీలే ఏమీ లేకపోతే లేకపోయింది, నా భార్య పిల్లలకి తిండి పెట్టగలుగుతున్నాను చాలులే, మళ్ళా ఎప్పుడో అదృష్టం బాగుంటే మంచి ఉద్యోగం వస్తుంది, కానీ ఒకటే ర్యాలు కొట్టేదే, సరే ఇలా ఉంది కదా అని మూడో వాడి దగ్గరికి తీసుకెళ్లాడు మైక్. వాడు ఇచ్చేసాడు, వాడు గుక్కెళ్ళు పెట్టేస్తున్నాడు, ఏడు తాగటం లేదు, కళ్ళమట దారి తారిపోతుంది, వీడు క్లోజప్ లో టీవీలో తీసేస్తుంటారా బలే పోజిస్తున్నాడు వీడని, పోజ్ చేయమటం లేదు వాడికి, లోపల నుంచి వచ్చేస్తుంది ఏడుపు, ఎందుకు అంత బాధపడుతున్నావు, బాధ కాదండి ఆనందం అన్నాడు, ఎందుకు ఆనందం, కోట్లాది రూపాయలు పెట్టి ఒక దేవాలయం నిర్మాణం అవుతుంది, నేను ఈ కుట్టినటువంటి రాళ్ల మీద అనేక మంది మహాత్ములు నడుస్తారు రేపు, ఎంత అదృష్టం, ఇంత పెద్ద దేవాలయ నిర్మాణంలో నా పాత్ర కూడా ఉన్నదే అని ఆనందించుకుంటున్నాను అన్నాడు. చేసే పని ఒకటే, పిల్లలకి పాఠం చెప్పడం కావచ్చు, అది ఇంట్లో వండి పెట్టడం కావచ్చు, కర్మ కర్మ సిద్ధాంతం ఏం చెప్తుందంటే నువ్వు చేస్తున్నటువంటి పని ఏమిటి అన్నది ముఖ్యం కాదు, నువ్వు ఏ భావనతో ఆ పని చేస్తున్నావో అన్నది ముఖ్యము. నువ్వు బాధపడుతూ చేస్తే బాధపడుతూ చేసేటటువంటి పనికి బాధే వస్తుంది, ఆనందంతో చేస్తే రాళ్లు కొట్టేటటువంటి పనికి కూడా నీకు అంతంత ఆనందదాయకమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అనేటటువంటి అద్భుతమైనటువంటి కర్మ సిద్ధాంతం మనకి ఏం అర్థమైంది. ఎప్పుడు కూడా మనం చేస్తున్నటువంటి పని నీచమైనదా పెద్దదైనదా అని కాదు, ఏ భావంతో నువ్వు ఆ పని చేశావు, యజ్ఞ కర్మ అంటాం దాన్ని, త్యాగమయ కర్మ అంటాం మనం, యజ్ఞమయ భావనతో అనేక మందికి ఉపయోగపడుతుంది అనేటటువంటి భావనతో చేసేటటువంటి కర్మ వల్ల నీ జీవితాలే కాకుండా మన సంతతి యొక్క జీవితాలు కూడా పునీతమైపోతాయని చెప్పేటటువంటి అద్భుతమైనటువంటి భారతదేశం యొక్క ఈ రెండు మనం మర్చిపోయాం, పునర్జన్మ గురించి మర్చిపోయాం, కర్మ సిద్ధాంతం గురించి మర్చిపోయాం, అది నిత్య జీవితంలో ఉపయోగపడుతుంది అన్నది మర్చిపోయాం. భగవద్గీత గురించి వింటామే తప్ప నిత్య జీవితంలో అది మనకి ఎంత ఉపయోగపడుతుందో మనం మర్చిపోయాం. మంచి పనులు చేస్తే ఎలాగో మాస్టారు, ఈనాడు మంచి పనులు చేస్తే దేవుడు మనకి చూస్తున్నాడు, రావణాసురుడు లాంటి మహాతపస్సు మంచి పనులు చేయకపోతే వాడికి ఏం గతి పట్టిందో మనకు అర్థమైంది కదా, మరి బుద్ధి రాదా, అందరూ వెధవ పనులు చేస్తూ ఉంటే మనం చేయవలసిందేనా వెధవ పనులు, కానీ వెధవ పని అంటే ఏంటో అర్థమైందా మీకు, తప్పుడు ఆలోచనలతో ఉన్నటువంటి పని అని తప్ప పని ఎప్పుడు కూడా మంచి చెడు లేదు. ఇందాక నేను రాళ్ల ఉదాహరణలు చెప్పాను కదా, అని చేత మళ్లీ మళ్లీ మీరు గుర్తుంచుకోండి, మీరు ఏ పని చేస్తున్నదో అది కరెక్ట్, అది చాలా చాలా కరెక్ట్. మీ మానసిక స్థితి కరెక్ట్ చేసుకోండి, ఎలా మానసిక స్థితి కరెక్ట్ చేసుకోగల, మనం ఏ పని చేస్తున్నా కూడా భగవంతుడు నాకు ఇచ్చినటువంటి బాధ్యతను నిర్వేదిస్తున్నాను అనుకున్నారనుకోండి, ఇంకంతకంటే గొప్ప ఆలోచన ఉండదు కదా, ఫలానా వాళ్ళకి తల్లిగా, ఫలానా వాళ్ళకి భర్తగా, ఫలానా వాళ్ళకి అన్నగా, ఫలానా వాళ్ళకి తమ్ముడుగా, ఫలానా వాళ్ళకి మిత్రుడుగా, ఇవన్నీ సంబంధాలు కూడా భగవంతుడు మనకు అనుగ్రహించినటువంటి పరిస్థితులు అని ఒక్క ఆలోచన కనుక మనం కరెక్ట్ గా ఆలోచించగలిగితే ఇంకా అసలు మన జీవితాల్లో కష్టాలు ఉండవు, కష్టాలు ఉండవు, అసలు ఆలోచన మారిపోతే కష్టం ఉండదు. గుంటూరులో నేను కెమిస్ట్రీ లెక్చర్గా పనిచేస్తున్నప్పుడు మెడికల్ ఎంట్రన్స్ కోచింగ్ కోసం వస్తూ ఉండేవాళ్ళు నా దగ్గరికి, నా దగ్గరికి అంటే నేను పనిచేసింది ఎండాకాలం, చిన్న గది, చిన్న గదిలో ఓ 100 మందిని కూర్చోడు ఆ డైరెక్టర్, అంటే నేను నుంచుని పాఠం చెప్తూ ఉంటే నా మోకాలు తగులుతూ ఉండేది వాళ్ళకి, జాగా లేదు, ఎవరు పిల్లలు వచ్చేవాళ్ళు, ఏసీ రూమ్స్ లో ఉండేవాళ్ళు వాళ్ళు, వాళ్ళు మరి 40,000 కట్టుకుని రావాలి అంటే అప్పుడు, ఇప్పుడైతే కాస్త తగ్గింది ఖరీదు. వస్తే ఎండాకాలంలో గుంటూరులో, గుంటూరు ఎండలో అవగాహన ఉంది కదా మీకు, ఇక్కడ చెట్టు నీడలో అలవాటు ఉండదేమో ఆ ఎండ, వాంచి దారిస్తుంది ఆ ఎండ, ఏసీలో ఉండవలసినటువంటి పిల్లలు, హాయిగా ఉండవలసినటువంటి వాళ్ళ పిల్లల్ని పరీక్షలు అయిపోయాక అక్కడ చూసేవాళ్ళు తల్లిదండ్రులు, ఎందుకు చూశారు, ఎండలు చదువు అయిపోయాక, పరీక్షలు అయిపోయాక, ఇంటర్మీడియట్ పాస్ అయ్యాక ఎంసెట్ పరీక్షలోనూ ఇంజనీరింగ్ దాంట్లోనూ వాడికి ర్యాంకులు వస్తే వాడి జీవితం బాగుపడుతుంది అని, ఇంత కదా ఆలోచన. వాడు కూడా పారిపోకుండా అంత ఎండలో కూర్చునేవాడు క్లాసుకి, ఒక అరగంట ఉంది ఇంకా నేను వదిలేస్తాను అంటే విదేవాళ్ళు కాదు వాళ్ళు, సంవత్సరంగా కుక్కుపోతున్నాను, నాకేమో ఊపిరి సలిపేది కాదు, దేవుడి తెలియాలి పిల్లలకి ఎలా ఉండేదో, కానీ 15 నిమిషాల ముందు వదిలేస్తామంటే ఎలా అవుతుంది మాస్టర్, మీరు చెప్పకపోతే రేపు సిలబస్ పూర్తవుతుంది, కష్టం. ఎండలు, చిన్నపిల్లలు, ముసలాళ్ళు కూడా కాదు వాళ్ళు. మరి అది వాళ్ళ కష్టం అనిపించలే, నేను వదిలేస్తాను, నేను వదిలేస్తానన్నా వాళ్ళు వదలలే. అంచేత కష్టం అనేది ఎక్కడుందో మీకు అర్థమవుతుందా? నేను బాధపడిపోతున్నా మాస్టారు, మాకు చాలా కష్టాలు ఉన్నాయి మాస్టారు, మీకు కష్టాలు లేవు, కష్టాలు ఉన్నాయి అనుకుంటున్నారు అంటే, ఇందాక నేను చెప్పిన ఉదాహరణ బయట నుంచి చూసేవాళ్ళకి ఆశ్చర్యం వస్తుంది. ఏంటి పిచ్చివాళ్ళు, ఎండాకాలంలో 100 మంది ఒక గదిలో ఫ్యాన్ లేకుండా కూర్చుని ఆయన ఏదో బోర్డుని గీతలు గీస్తున్నాడు బోర్డు మీద, వీళ్ళేదో రాసుకుంటున్నారు. చూడటానికి కష్టంగానే ఉందిగా అది, కానీ ఆ కష్టము చాలా మంచిదని భావం మీకు వచ్చింది కనుక అది కష్టంగా అనిపించడం లేదు, ఇంకా కష్టపడదాం ఇంకా కష్టపడదాం అనిపిస్తోంది. కానీ మన జీవితాలలో వచ్చేటటువంటి చిన్న చిన్న కష్టాలకి బెదిరిపోయి మనము అసలు ఈ కష్టాలు వద్దు అని కోరుకుంటాం. జాగ్రత్త, మన జీవితాలు నాశనం అయిపోవచ్చు కష్టాలు వద్దంటే. అది భారతీయ సంస్కృతి. ఇంజనీరింగ్ అది చదువుతున్నటువంటి పిల్లలు మాకు చాలాసార్లు ఫోన్ చేస్తూ ఉంటారు, మాస్టారు అందులో ఇంకా రాలేదు ఫోన్లు రావటం, ఖచ్చితంగా మార్చి ఎండింగ్ కి ఫోన్లు వస్తాయి నాకు. ఇంకా ఏమని ఫోన్లు వస్తాయి మాస్టారు, పరీక్షలు 1 నెల పోస్ట్ పోన్ ఏదైతే చేయండి మాస్టారు, ఏప్రిల్ 1st వీక్లోనే ఎప్పుడో పరీక్షలు ఉంటాయి వాళ్ళకి, చదువుకోకపోయే సంవత్సరం అంతా. అంతే పరీక్షల దగ్గరికి రాగానే వాళ్ళ కోరిక ఏంటి, పరీక్షలు పోస్ట్ పోన్ చేయమని. సాధారణంగా మళ్ళీ వాళ్ళు ఫోన్ చేస్తారు ఓ వారం తర్వాత, మాస్టారు మీ అనుగ్రహం వల్ల పరీక్ష పోస్ట్ పోన్ అయిపోయింది అని. నా అనుగ్రహం వల్ల ఏమవుతుంది, పరీక్షలు పోస్ట్ పోన్ అవటం ఖాయం, అవ్వకపోతే మీరు ఆశ్చర్యపడాలి. ఇంతగా ఇప్పుడు ఈ కాలంలో అన్ని సరే పోస్ట్ పోన్ అయిపోయింది. ఎవరి అనుగ్రహం వల్ల అంటే నా అనుగ్రహం వల్ల. సరే నేను ఒప్పేసుకున్నాను, నా అనుగ్రహం వల్ల పిల్లలు పరీక్ష రాయాల్సిన అవసరం రాలేదు, పోస్ట్ పోన్ అయిపోయింది. మళ్లీ ఆ డేట్ దగ్గర పడ్డాక, మాస్టారు మేము చదువుకోలేదు, మళ్లీ పోస్ట్ పోన్ అవుతే బాగుంది. అంటే పరీక్షలు అనేటటువంటిది పిల్లవాడు ఎదుర్కోవటానికి ఇష్టపడటం లేదు అంతేనా? మనము కూడా మన జీవితంలో వచ్చేటటువంటి కష్టాలను ఎదుర్కోవటానికి ఇష్టపడక, ఫలానా గురువునో ఫలానా సాయినో అసలు ఈ కష్టాలు లేకుండా చేయి స్వామి అని ప్రార్థిస్తున్నాం, అది తప్పు అని మనకి అర్థం కావటం లేదు. పరీక్ష కష్టమే, ఎవడు పరీక్ష కష్టం కాదు అని ఎవడు అంటం లేదు, కానీ పరీక్షను ఎంత బాగా ఎదుర్కొంటే నువ్వు నీ జీవితంలో అంత గొప్పవాడి అవుతావు. కానీ మనం గురువుని అడిగేది ఏంటి, అసలు కష్టాలే వద్దు, కష్టాలే వద్దు అంటే అర్థం ఏంటంటే పిల్లవాడు నాకు పరీక్షలే వద్దు డిగ్రీ ఇచ్చేయండి అంటాం. మనం ఒప్పుకుంటాం అది, మరి ఇక్కడ ఎందుకు అడుగుతున్నారు ఇది? తెలియక కష్టాలు ఎందుకు వస్తున్నాయో మనకి తెలియక, అంతకంటే ఏం లేదు అది తెలిసేటట్టు చెప్పగలిగేటటువంటి ఒక సంస్థ కనుక మనకు ఉంటే. సంస్థ అనే మాట ఎందుకు అడుగుతున్నాను అంటే భగవద్గీతలో మన ఆయుర్వేదంలో జీవించే విధానం గురించి చెప్పబడినంత బాగా ఇంకెక్కడా చెప్పబడలేదు చరక సంహితలో. అది వైద్యానికి సంబంధించినటువంటి పుస్తకం అనుకుంటాం. అందులో ఒక శ్లోకంలో ఒక మాట అంటాడు, పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధతి. భావం మీకు అర్థమైపోయింది కదా. తర్వాత సత్శాంతి ఔషధే ధాని అంటే జప హోమ హుతార్చనీ, హుతార్చనీ అంటే మళ్ళా యజ్ఞము. ఇక్కడ భగవంతుడి గురించి మనం మాట్లాడటంలే, దేవతల గురించి మనం మాట్లాడటంలే. మార్చి నుంచి పరీక్షలు అయిపోయిన తర్వాత, జూన్ నుంచి క్లాసులు అడ్మిషన్ అయిన తర్వాత చెప్తున్నటువంటి పాఠాలు చదువుకోకపోవటం వల్ల మార్చిలో పరీక్షలు పోస్ట్ పోన్ అవ్వాలి అని కోరుకుంటున్నావు నువ్వు. నిజంగా చదివేటటువంటి కుర్రాడు, బాగా చదివి వచ్చిన కుర్రాడు ఏం చేస్తాడో నీకు తెలుసు కదా, పరీక్ష పెట్టేయండింటాడు వాడు, ఇచ్చేయండి మళ్ళా రేపు మళ్ళా చదువుతాను చదువుకోను అని. ఆ మానసిక స్థితి మన జీవితంలోకి తెచ్చుకురావాలి, మన జీవితాన్ని అవగాహన చేసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకు ఆ కష్టం వచ్చింది మనకి, ఏం నేర్పుతోంది ఆ కష్టం? మనం ఎక్సర్సైజ్ చేస్తాడు, తిండి చేస్తాడు వాడు పొద్దున్న ఎక్సర్సైజ్, ఆరోగ్యవంతుడు అవటానికి. డయాబెటీస్ బీపీ వస్తే కానీ వాడు మార్నింగ్ వాక్ వెళ్ళాడు. ఎంచేత డయాబెటీస్ బీపీ వాడికి అదృష్టం, వాడు కనీసం అప్పుడైనా మార్నింగ్ లేకపోతే రోజు 8 గంటలు లేచేవాడు. డయాబెటీస్ బీపీ రాగానే పాపం నేను ఎంతమందిని చూస్తాను హైదరాబాద్ లో, 4:30కి లేచిపోయి బూట్లు వేసేసుకుని లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ అని కొట్టుకుంటూ నడుస్తాడు, ఆరోగ్యవంతులు అవుతారు. అంటే ఆ నడక పొద్దున్నే 4:30కి లేవటం అనేటటువంటిది వాడు మంచిదనుకుంటున్నాడా చెడు అనుకుంటున్నాడా? మరి అది రాకముందే పొద్దున్న 4:30కి లేవచ్చు కదా బ్రాహ్మీ ముహూర్తంలో, లేవు. డయాబెటీస్ బీపీ వస్తే లేస్తావు, మరి డయాబెటీస్ బీపీ రావాలా వద్దా? ఖచ్చితంగా రావాలి, లేకపోతే నువ్వు లేవవు. నువ్వు లేచావు నీకు డయాబెటీస్ బీపీ రాదు, ఇంత సింపుల్ థింకింగ్కి భగవంతుడి పేరు, ఆధ్యాత్మికత పేరు మనం పెట్టుకోక్కర్లే. అది మనకి నిత్య జీవితంలో కనిపిస్తోంది. మీరు పొద్దున్నే లేచి మీ పనులు చేసుకుంటూ ఉంటే స్పష్టంగా, ఎందుకంటే పొద్దున్నే 4:30కి లేచాక నీకు టీవీలో ఏ ప్రోగ్రాము రాదు, ఎక్కడ ఏ ప్రోగ్రాము లేదు. లేచాక ఖచ్చితంగా నీకు తోచదు కనుకైనా ఏదో ఒక ఎక్సర్సైజ్ చేస్తావు, లేకపోతే ఏదో ఒకటి పీకుతో పైకి పెడతావు, పైకి కింద పెడతావు, నిద్రపోతున్న లేకపోతే ఏదో విధంగా నువ్వు అలసట చెందుతావు. ఆరోగ్యవంతుడు మన వాళ్ళు ఆ ఆరోగ్యాన్ని కోసం పొద్దున్నే మీ నిద్రలు ఇచ్చాక ఆసనాలు వేసుకోండి, ప్రాణాయామం చేసుకోండి, పద్ధతి ప్రకారం జీవించండి, ధ్యానం చేసుకోండి అని చెప్తే అందులో ధర్మం అనేది ఏమీ లేదు, ఆరోగ్య సూత్రాలు మాత్రమే ఉన్నాయి. అంతకంటే ఇంకేం లేవు అక్కడ. ఆరోగ్య సూత్రాలను మీరు ధర్మం అనుకుంటే అభ్యంతరం ఏం లేదు, కానీ ఆరోగ్య సూత్రాలని ధర్మం అనుకుని మీరు మానేయటం తప్పు. నేను అందుకు చెప్తున్నాను, ఇది ఇందులో ధర్మం ఏం లేదు. మరి జపం మంత్రం మనస్సుని ఏకాగ్రతగా ఉంటే ఎంత లాభమో మనకి తెలుసు. ఏదో ఒక అక్షర సముదాయం మీద మీరు ఏకాగ్రత చేసుకోగలిగితే ఆ ఏకాగ్రత అన్ని చోట్ల పనికి వస్తుంది. ఒకచోటే కాదు కదా, ఏకాగ్రత ఒక దాని మీద కుదిరితే ప్రతిదాని మీద మీరు ఏకాగ్రత పొందగలరు. ఇంతకీ నేను చెప్పినటువంటి పాయింట్స్ మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. కర్మ సిద్ధాంతం అనేటువంటి దానిని మనకి కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు అది మనకి ఏమి నేర్పుతోన్నది అని ఆలోచించుకుని అది నేర్చేసుకుంటే మీకు ఆ కష్టము పోతుంది. కష్టం పోవటానికి పెద్ద రాసిన అదే ఎందుకు పరీక్షలు పెడుతున్నారు, సబ్జెక్ట్ వచ్చిందో లేదో తెలుసుకోవటానికి అంతే కదా. మీకు సబ్జెక్ట్ వచ్చేసిందనుకో, పరీక్ష పెట్టాలంటావా పెట్టద్దంటావా? రోజులో పరీక్ష పెట్టమంటావు నువ్వు. ఇంకేంటే నీకు తెలుసు ఖచ్చితంగా 100 మార్కులు వస్తాయని. మరి అలాంటి భారతీయ జీవితము ఈనాడు బతకటం అంటే ఎలాగో తెలియనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. కనుక రెండు పదాల గురించి ఆలోచించమని చెప్తూ ఇంకొన్ని సూచనలు నేను ఇస్తాను. దాని తర్వాత ఇంకాస్త మీరు నేర్చుకోదలుచుకుంటే ఖచ్చితంగా నేను నేర్పటానికి రెడీయే. ఏమిటి అక్కడ అంటే, మన జీవితము రెండింటి మీద ఆధారపడింది, ఆలోచనలు ఆచరణ క్రియ. ఆలోచించే విధానం నేర్పే దాన్ని విద్య అంటాం మనం, ఇంజనీరింగ్ విద్య. ఇంజనీరింగ్ విద్య ఇంజనీర్ లాగా ఆలోచించ వైద్య విద్య. వాడు ఎలా ఆలోచించడం నేర్చుకుంటాడు? వైద్యుడు వల ఆలోచన. విద్య అంటే అది నువ్వు ఏదో ఒక ప్రతిష్టమైనటువంటి విధానంగా ఆలోచించగలగటం నేర్చుకోవాలి. వైద్యుడు మందు ఎలా ఇవ్వాలో ఆలోచన నేర్చుకుంటాడు. వ్యాపారవేత్త బీకాము బీఎస్సీ అది చదువుతున్నటువంటి వాళ్ళు వాళ్ళ విద్యకు తగిన ఆలోచనలు ఆలోచించుకుంటారు. ఎకానమిస్ట్ ఎకానమీ గురించి ఆలోచించడం నేర్చుకుంటారు. కామర్స్ వాళ్ళు కామర్స్ గురించి ఆలోచించడం నేర్చుకుంటారు. అలాగే గాయత్రి విద్య ఎలా ఆలోచించడం నేర్పుతోంది అన్నది మనం ఆలోచించడం లేదు. దానివల్ల ఈ బాధలన్నీ వస్తున్నాయి మనకి. అదొక మహావిద్య. అది ఏమి చెప్తుంది మనకి గాయత్రి? జీవితంలో సవ్యమైనటువంటి ఆలోచనలు ఎలా ఆలోచించుకోవచ్చో నేర్పుతుంది. అది సద్బుద్ధి అంటాం మనం. సవ్యంగా ఆలోచించటం మనకి వచ్చేస్తే అసలు మన జీవితాల్లో కష్టాలు ఉండవు. అంచేత గాయత్రి అనేది ఒక మంత్రాన్ని నిరంతరము జపించటం కాదు, ఆ మంత్రాన్ని ఉపయోగించుకుని ఆలోచించే విధానాన్ని మీరు నేర్చుకోగలగటం. అది ఆలోచన అంటే. రెండోదేంటి, వైద్యం గురించి ఆలోచించుకోవటం నేర్చుకున్నాడు. కానీ వాడు వైద్యుడు కాకుండా డాక్టర్ కాకుండా యాక్టర్ అయ్యానని ఏదో మన టీవీలో ఎవరి గురించి చెప్తున్నారు. ఎవరతను ఎవరైతే ఉందిలే అంటే అతని ఆలోచన విధానం ఎలా ఉండాలి? వైద్యుడి యొక్క ఆలోచన విధానం లాగా ఉండాలి. కానీ అతని ఆలోచన విధానం ఎలా ఉంది? యాక్టర్ లాగా మారిపోయింది. వైద్యుడు కాదు. అది ఆయన దగ్గరికి వెళ్తామా మన మందుల కోసం? ఆయన సినిమాలు వస్తే చూస్తాం తప్ప. ఆయన ఎవరు యాక్టర్ అండి, ఆయన మెడిసిన్ కూడా చదివట్ట, అంచేత ఆయన దగ్గరే నేను మందు తీసుకుంటాను అనం మనం. ఇంచేత ఆయన ఆలోచిస్తారు. విదేశీయులు ఎలా ఆలోచిస్తారో అలా ఆలోచించడం నేర్చుకున్నాం మనం. భారతీయ తత్వశాస్త్రవేత్తలు మన మహర్షులు ఎలా ఆలోచించాలని చెప్పారు, అది మనం నేర్చుకోలేకపోతున్నాం. అది నేర్చుకున్న తర్వాత అది ఆచరణలో పెట్టడం తెలియాలి, కర్మకాండ తెలియాలి. అది రెండింటినీ కలిపి మనము గాయత్రి యజ్ఞము అని పిలుస్తూ ఉంటాం. గాయత్రి అనేది ఆలోచించేటటువంటి విధానము, యజ్ఞము అనేది మనము ఆచరించేటటువంటి విధానం. ఎప్పుడైతే ఆలోచనలు కర్మలు కలుస్తాయో ప్రవృత్తులు మారుతాయి, ఫలితాలు మారుతాయి. ఇవి మూడు ఎప్పుడైతే సవ్యమైనటువంటి దిశలో ఉంటాయో జీవితము ధన్యమైపోతుంది. ఇంచేత మొత్తము భారతీయ ఆధ్యాత్మిక యొక్క బేసిస్ ఏంటి అంటే పునర్జన్మ, కర్మ సిద్ధాంతము. అందువల్ల అదృష్టవంతులే. ఇంకో రకమైనటువంటి అదృష్టవంతులం మనం. గురువులందరూ ఈ భూమి మీదే పుట్టారు. గురువులంటే ఏంటి? ఈ ఆలోచన విధానము, ఈ ఆచరణ చేసి వాళ్ళ ప్రవృత్తుల్ని మార్చి ఈ విధంగా జీవించగలగటం వల్ల మేము ఇంత గొప్పవాళ్ళం అయ్యాము. రామకృష్ణ పరమహంస ఏం చదువుకున్నాడు? కానీ ఈనాడు రామకృష్ణ పరమహంసకి విదేశాలలో ఉన్నటువంటి భక్తి కానీ, విదేశాలలో ఆయన మీద ఉన్నటువంటి గౌరవము కానీ మనకి లేదు.
జీవితంలో
చెప్పి ఏం చెప్తున్నాను, ద అవతార సింథసిస్, కల్కి అవతారము
మానసిక ధరాతలం నుంచి కిందకి దిగదు కనుక అరూప మానసిక స్థితికి వెళ్ళగలిగేటువంటి ధ్యానము చాలా ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తుంది. ఇంకోటి ఏం చెప్తున్నాను, హీ విల్ ట్రాన్స్మిట్ ఏ కాస్మిక్ ఎనర్జీ హూస్ క్వాలిటీ సింథసిస్, గౌరవ కిరణాన్ని విశ్వాంతరాల నుంచి మన పృథి మీదకి పంపిస్తాడు. కాస్మిక్ ఎనర్జీ అంటే విశ్వంలో ఉండేటటువంటి శక్తి. అదేంటి అంటే సింథసిస్ అంటే ఏడవ కిరణం. దిస్ విల్ ఎక్స్ప్రెస్ త్రూ హార్మోనీ అండ్ యూనిటీ. మానవ జాతిలో ఎలా కనిపిస్తుంది అంటే సంతులన సమైక్యత. అంచేత ఎక్కడైతే ఆ సంతులనం ఉన్నదో, హార్మోనీ ఎక్కడైతే సమైక్యత ఉన్నదో, అక్కడ ఆ కిరణం పనిచేస్తుంది. ఎక్కడ మీ వల్ల సంస్థలు నాశనం అయిపోతున్నాయి, వీళ్ళు రాకుండా ఉంటే బాగుంది, మేము వాళ్ళతో కలిసి పనిచేయలేము అనుకుంటే ఏమిచ్చింది, అవతార ఆఫ్ సింథసిస్ అక్కడ పనిచేయకండి. అందుకు మెచ్చుకునేది అవతార్ ఆఫ్ సింథసిస్ పనిచేయాలి అంటే వాడి కోసం మీరు చేయాలి తప్ప మీకోసం చేయరు. అంచేత వీళ్ళేమంటే మీకే, కానీ కలిసి పనిచేయాలి అంటే నా ఉద్దేశం ఏంటి, కలిసి మీరు చేసే పనికి అడ్డు తగులుతున్న వాళ్ళతో పనిచేయకండి, కానీ మేము పనిచేస్తాం మర్రు అనేవాళ్ళ చేత మేము పని చేయించకుండా ఉండగలిగేటటువంటి ధీరులో ఉంటే మనం, మన మనస్సులో సమైక్యత భావం లేదు. ఎందుకంటే మన దగ్గరికి వచ్చేవాళ్ళు ఖచ్చితంగా పనిచేయడానికి వస్తున్నారు, అందులో మనం ఏం డౌట్ పడక్కర్లే. వాళ్ళకి సమైక్యత లేదు, మీకు లేదు, మీకంటే మీకేం మనసాన్ని కాదు. అసలు అన్ని సంస్థల గురించి చెప్తున్నాను, లేకపోతే శుద్ధిసాయి నేనే సత్యసాయినే శుద్ధిసాయి అని చెప్తే సమైక్యత భావం లేక ఏమవుతుంది, సాయి కల్తి వేరు సత్యసాయి కల్తి వేరు కొట్టుకో. వాళ్ళు మాత్రం పూర్వజన్మ పునర్జన్మల గురించి ఎందుకు చెప్తున్నారంటే ఈ సమైక్యత కోసం. ఒకసారి కబీర్దాస్, సదంత గురు రామదాస్, రామకృష్ణ పరమహంస నేనే అని ఆయన చెప్పాక, ఆ సంస్థలన్నీ కలుస్తున్నప్పుడే సమైక్యత ఉన్నట్టు తప్ప, లేకపోతే మీరు థ్రెష్హోల్డ్ మీద ఉన్నట్టే తప్ప. అంటే ఏంటి, రావణాసురుడు పరంపర వాళ్ళే తప్ప ఖచ్చితంగా మనము భగవంతుడు పట్టుకున్నాం. నేను సింథసిస్ అంటేనే కలయిక కదా, మరి ఆ సింథసిస్ రావాలి. ఎలా వస్తుంది, వాడు పెడతాడు వెళ్తే వీడు వెళ్తాడు అంటే వెళ్తూ ఉండటమే. మరి గురువులు మన దగ్గరికి రావటమే, వాళ్ళ స్థాయి ముందు మన స్థాయి ఎంత, మరి సిగ్గు లేకుండా షేర్కే బచ్చే అనిపించుకుంటున్నాం వాళ్ళతో అవ్వకుండా. మమ్మీ వాళ్ళు షేర్కే బచ్చే అనగలిగినప్పుడు మీరు మీ చుట్టుపక్కల మీ స్థాయిలో ఉన్న వాళ్ళే, వాళ్ళు వాళ్ళకంటే మనం ఏం గొప్పవాళ్ళేం కాదు. మరి వాళ్ళు షేర్కే బచ్చారు ఎందుకు అనలేకపోతున్నాం, ఎందుకు అనలేకపోతున్నాం అంటే మనకు ఏడవ కిరణం రాలే. దానికోసం కష్టపడతాం, ధ్యానం అందుకు ఉపయోగపడుతుంది. కానీ మేము ధ్యానం చేస్తున్నా ఉండేది రాలేదు అంటే మీరు నటిస్తారు. మూడు, హీజ్ నోట్ విల్ బి సెన్స్డ్ బై మెంబర్స్ ఆఫ్ హెయిరార్కీ, డిసైపుల్స్, ఆస్పిరెంట్స్ ఆఫ్ ద వరల్డ్ అండ్ ఎ ఫ్యూ మెన్ ఆఫ్ గుడ్ విల్. అతని యొక్క ఈ సమైక్యత హార్మనీ, యూనిటీ అండ్ హార్మనీ యొక్క ఈ పిలుపు మొట్టమొదట ఎవరు గుర్తిస్తారు అంటే గురు పరంపర హెయిరార్కీల వాళ్ళు, దాని తర్వాత వాళ్ళు శిష్యులు, దాని తర్వాత ఆస్పిరెంట్స్ ఆఫ్ ది వరల్డ్ ప్రపంచంలో ఫలానా గురు. ఇప్పుడు మనం శ్రీరామ్ శర్మ ఆచార్య పరంపరలో జాయిన్ అవటానికి ఆస్పిరెంట్స్, ఉత్సుకత, ఔత్సాహికులు. ఈ ఔత్సాహికులు ఏంటి, మెల్లిమెల్లిగా దీక్ష తీసుకుంటారు. ఔత్సాహికులు ఏం చేస్తారు, అన్ని సంస్థలకి వెళ్తూ ఉంటారు, అన్ని చూసుకుంటూ ఉంటారు, ఏది బాగుందో తీస్తూ ఉంటారు, అక్కడక్కడ చేస్తూ ఉంటారు, అది ఓకే. కానీ ఔత్సాహికులు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఏదో ఒక గురువు వైపుకి కేంద్రీకృతం అవుతారు, లాక్కోబడతారు. అది వాళ్ళ వాళ్ళ పూర్వజన్మ సంస్కారాలు బట్టి ఉంటుంది తప్ప అది గొప్ప ఇది గొప్ప అని ఏం లేదు. రజనీష్ వైపుకి వాళ్ళు గ్రావిటేట్ అయ్యారు అంటే రజనీష్ శిష్యులు అనమాట పూర్వజన్మ నుంచి. గురువు గారి వైపు వచ్చారు అంటే గురువు గారి శిష్యులు అనమాట. సత్యసాయి వైపు వెళ్లారు అంటే సత్యసాయి యొక్క శిష్యులు, సిద్ధిసాయి వైపు వెళ్లారంటే సిద్ధిసాయి శిష్యులు. అంటే ఎలా ఉంటుంది, కబీర్దాస్ యొక్క శిష్యులు వీళ్లతో కలవలేనట్టు, సమంత గురు రామదాస్ శిష్యులు వీళ్లతో కలవలేనట్టు, గాయత్రి పరివార వాళ్ళు వీళ్లతో కలవలేనట్టు. కొన్ని వీళ్ళు కలిసిపోవచ్చుగా, కలవరు. అది కలవనంత వరకు కూడా అవతారం యొక్క నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి తప్ప పాజిటివ్ ఎఫెక్ట్స్ లేవు. అంతే రావణాసురుడు విజృంభిస్తున్న కొద్ది ఇంకా టైం రాలేదు, ఇంకా టైం రాలేదు, ఇంకా టైం రాలేదు. అంటే వాడి విజృంభణ కొనసాగుతూనే ఉంటుంది. ఎంతవరకు కొనసాగుతుంది? ఈ ఇంటెంట్ ఉన్నవాళ్ళు, ఈ లక్ష్య శుద్ధి కలవాళ్ళు మెల్లిమెల్లిగా వాళ్ళని ఇటు లాక్కోగలిగారు. వాళ్ళు ఇటు ఎందుకు వస్తారు? రావణాసురుడు కల్టీలో ఉన్నవాళ్ళు కచ్చినా రారు. అంటే నువ్వు పిలవగానే రాలేదు, నేను పిలవను అనకూడదు, ఏం చేయాలి? నువ్వు పిలవనుకో, ఏం అవ్వదు, ఇదే కొనసాగుతూ ఉంటుంది. రేపు ప్రమాదం ఏం జరగవచ్చు అంటే నువ్వు అటు వెళ్ళిపోవచ్చు ఇంకో బర్త్లో, తెలియదు కదా ఇది రేటు. హీజ్ నోట్ విల్ బి సెన్స్డ్ బై ద మెంబర్స్ ఆఫ్ హైరార్కీ. గురు పరంపరలో ఉన్నటువంటి వ్యక్తులు దారి తప్పరు, శిష్యులు దారి తప్పరు, ఆస్పిరెంట్స్ ఆఫ్ ద వరల్డ్ వీళ్ళు దారి తప్పచ్చు. ఔత్సాహికులే కదా, ఉత్సాహం ఎంతసేపు ఉంటుంది? అసలు ఆ హాల్ దాటి లెక్చర్ వినగిన రెండో నిమిషమే ఉండదు. అండ్ ఎ ఫ్యూ మెన్ ఆఫ్ గుడ్ విల్, కొందరు దృఢ మంచి చేయాలనే సంకల్ప శక్తి ఉంటుంది కానీ వాళ్ళు గురువులు వాళ్ళని నమ్మరు. రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్ వాళ్ళు, వాళ్ళు మాకు గురువు ఏం లేదు, నా మంచి చేయాలని చేస్తున్నారు. కానీ వీళ్ళు కూడా తెలియకుండా సమైక్యత కొరకే పాటుపడుతూ ఉంటారు. ఏ మెసెంజర్ ఆర్ అవతార్ ఆఫ్ ఈక్వల్ ర్యాంక్ టు ద క్రైస్ట్ ఇన్ ద హైరార్కీ మే కమ్ ఫోర్త్ యాజ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ద అవతార్ ఆఫ్ సింథసిస్ అండ్ హీస్ ట్రాన్స్మిటింగ్ ఏజెంట్. అండ్ కానీ అతను మానసిక స్థలం నుంచి కిందకు దిగుతు కానీ దిగడు కానీ క్రైస్ట్ స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి గురుసత్తా నుంచి రిప్రజెంటేటివ్ ఆఫ్ అవతార్ ఆఫ్ సింథసిస్, అవతార్ ఆఫ్ సింథసిస్ కి అగ్రదూతగా దేవదూతగా నేను వచ్చాను అని చెప్పవచ్చు. నోరు విప్పేసి చెప్పినా మనం గుర్తించలేదు, ఆ మాట ఇంకెవరు చెప్పలేదు. నేను అగ్రదూతగా వచ్చాను అని అవ్వడం అనలేదు. ఆయన సంగతి చెప్తున్నాను, నేను ఆయన సంగతి చెప్తున్నాను. వాళ్ళకు సంగతి చెప్పటం లేదు, అలా చెప్తాడు స్థాయి వ్యక్తి. అంచేత మన గురుసత్తా ఆయన సమైక్యత హార్మోనీ కనుక ఆ గురుసత్తా నేను అందు న్యాచురల్ గా ఈ గురువుల మధ్య హార్మోనీ సింథసిస్ తయారు చేస్తుంది. అందువల్ల మనం ఏం చేస్తున్నాం, ఆ గురుసత్తా బొమ్మని ప్రచారం చేస్తున్నాం అంటే మనం ఎంత గొప్ప పని చేస్తున్నాం ఊహించుకోండి. మీకు తెలియక అంటే ఇప్పుడు ఈ గోళ బాలులకి వాళ్ళకి ఏం తెలుసు, ఏమైనా కృష్ణుడిగా పనిచేశారు కదా, కొంచెం అలాగే పనిచేస్తున్నాం మనం కూడా. కానీ అవతార సింథసిస్ ఏం చెప్పబోతోందో దాన్ని ఎలా తీసుకెళ్లాలో చెప్పడానికే మన ప్రయత్నం అంతా కూడా గురుసత్తా. ప్లస్ మానవ శరీరంలో ఉన్నటువంటి ఏడు చక్రాలకి గురుసత్తాకి లింక్. ఇంతకంటే నీకు సమైక్యత సమన్వయం ఎక్కడికి దొరుకుతుంది? అందులో అయిపోయేది అవతార సింథసిస్ ఈ పని మీరు సక్రమంగా చేయగలిగితే. కానీ మాకు వీలు దొరికినప్పుడు చేస్తామంటే కదా, ఏ రోజుకి ఆ రోజు మనం ఏడుస్తూ ఇంకో రోజు అయిపోయిందో నేను ఏం చేశాను అనేటటువంటి కథన లేకపోతే ఏం జరగదు. అక్బర్ బీర్బల్ కథ గుర్తుంచుకోండి, ఇప్పుడు కూడా ఆ పైన ఉట్టిలో బియ్యము నీళ్లు పెసరకొట్టు వేస్తాను, ఈ కిందన ఒక అగ్గిపుల్ల గీస్తూ నేనేదో సాధన చేసుకుంటున్నాను అంటే మీ అగ్గిపుల్లలు పోతాయి కానీ అదే అవదు. కానీ అగ్గిపుల్లలు గీసుకుంటూ 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 ఉంటే ఎప్పుడో అంటుకోవచ్చు మంట, ఇది వేరే విషయం. కానీ ఎప్పుడో అంటుకోవచ్చు అని దాని మీద మనం ఆశించి బతకలేం కదా. చేత ఆ మహామంట మీరు ఎలా చేయగలరు అనేది మీకు ఆలోచించాలి. ఆ చేయగలిగే వాళ్ళ దగ్గరికైనా మనం పోగలగాలి, మనకి చేత కావటం లేదు. చేయగలిగే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కళ్ళ వెళ్ళపడి ఏదో సంస్థలో ఉన్నాడు అనుకో, బాబు శరణం, నువ్వు చాలా కరెక్ట్గా చేస్తున్నావు, నీతో పాటు నేను కలిసిపోతున్నా, నేను ట్రై చేసి అలా కలిసిపోతామని అన్ని సంస్థల్లో ఎక్కడ మంట కనిపించలే. అంచేత ఏం చేస్తాను, చచ్చినట్టు నేను నా కుంపడి పెట్టుకోవాల్సి వచ్చింది. ఎక్కడ వేడి కనిపించింది? వేడున్న గాయత్రి పరివారు, కాస్త యాక్టివ్గా ఉన్న సాయి, కాస్త యాక్టివ్గా ఉన్న వెంకటేశ, ఈ మూడే యాక్టివ్గా నాకు కనిపించాయి భారతదేశంలో సంస్థలు. వీళ్ళెవరు కూడా అంటే అసలు వచ్చి అక్కడ సమైక్యత ఉంది కదా, దేశ కాల అతీతంగా అంటే జాతి మత కుల లింగ వయో భేదాలు లేకుండా వస్తున్నారుగా వాళ్ళ దగ్గరికి. అంతవరకు సమైక్యత హార్మోనీ వచ్చింది కదా, ఈ మూడు సంస్థలు కలిపేస్తే యాక్టివ్గా అయిపోయి కదా. అంచేత ఏం చేయాలి మనం? ఓం సాయి ఉండాలి. కానీ ఏ ఇంటింటితో ఇచ్చేస్తే మా అమ్మాయికి పెళ్ళైపోతుందా అంటే మళ్ళా అది ఇంకో వైపు వెళ్ళిపోయిందనమాట. లక్ష్యశుద్ధి ఉండాలి, దానికి ఈ ప్రయత్నం అంతా ఈ నూతన అనుష్ఠానాల్లో ఏం చేస్తామో చూద్దాం. సిన్స్ యాంటిక్విటీ హీఈస్ రిఫర్డ్ టు యాజ్ ద రైడర్ ఆన్ ద వైట్ హార్స్. To bring this about is entirely the decision of the world disciples and aspirants and is not the decision of poor, bewildered, deluded humanity. చాలా స్పష్టంగా ఏం చెప్పాడు అంటే ఈ అవతార్ ఆఫ్ సింథసిస్ భూమి మీద దింపటానికి మానవ జాతికి ఏమీ సంబంధం లేదు. మానవ జాతిని పాప ఏం చెప్పాడు, ఇట్ ఈజ్ నాట్ ది డెసిషన్ ఆఫ్ పూర్ డివిల్డెడ్ డెల్యూడెడ్ హ్యూమానిటీ. జ్ఞానం లేదు, పూర్ ఇన్ నాలెడ్జ్, డివిల్డెడ్ కింకర్తవ్యమూలు, డెల్యూడెడ్ దారి తప్పిన వాళ్ళు, మతి లేని వాళ్ళు. ఈ మానవ జాతి ఏం చేయలేదు, వాళ్ళ జోలికి పెళ్లి, వాళ్ళని అడుక్కోవద్దు. మరి ఎవరు, యుగ సైనికులు కావాలి, మిలిటరీ డిసిప్లిన్ ఉన్నటువంటి వాళ్ళు కావాలి. ఇంకొక యుగ సైనికులు అనే పేరు కూడా శ్రీరాంశర్ మార్చారు తప్ప ఇంకోటి ఇవ్వలే. మిలిటరీ డిసిప్లిన్ కావాలి. ఇంకేంటి, మిలిటరీలో క్వశ్చన్ చేయడం, ఇలా చెప్పబడింది చేసేస్తున్నాం, లక్ష్యం మాత్రం క్లియర్ గా ఉంటుంది. అక్కడికి వెళ్లి అటాక్ చేయాలంటే ఈ ప్లాటూన్ ఇటు నుంచి వెళ్ళొచ్చు, ఆ ప్లాటూన్ అటు నుంచి వెళ్తున్నప్పుడు అక్కడ నది అడ్డొస్తే నది దాటడానికి వీలు లేకపోతే బ్రిడ్జ్ కట్టుకుంటూ ఉండొచ్చు వాళ్ళు. ఈ లోపల వీళ్ళు ఇటువైపు నుంచి ఓడిపోయి వాళ్ళు ఇంకా రాలేదని తిడితే అక్కడ మరి నది అడ్డొచ్చింది. కానీ వాళ్ళ లక్ష్యం పోదు, లక్ష్యం వైపే వెళ్తూ ఉంటారు. ఎవరు వాళ్ళు? వరల్డ్ డిసైపుల్స్ అండ్ ఆస్పిరెంట్స్, శిష్యులు ఔత్సాహికులు మాత్రమే ఈ పని చేయాలి తప్ప మిగతా వాళ్ళు చెయ్యరు. అంచేత మానవ జాతి జోలికి మనం వెళ్తానే, దీక్ష ఇచ్చుకుంటూ పోవటం, ఎవరు మిగులుతారు చూడటం మూడేళ్ల తర్వాత. ఈ లోపల వీళ్ళందరినీ సమన్వయం చేసుకోవటం అటాక్ అంటాం. కానీ ఇది చేస్తున్నామన్న ఇంటెంట్ మనకి తెలియకపోతే చివరికి మళ్ళా భ్రష్టు పట్టేస్తాం. అన్ని ఊళ్ళ వాళ్ళని ఈ ఇంటెంట్ అర్థం చేసుకునేటటువంటి వాళ్ళని ఒకే తాటి మీద కలిపి ఉంచుకోగలగాలి. తర్వాత ఏం చేయాలి, అర్థం ఏంటంటే చెప్పగలగాలి. ఇంతేత ఇప్పుడు పూర్ బిల్వెల్టెడ్ హ్యుమానిటీ అని చెప్పి నువ్వు కూడా చేయలేదా మానవ జాతి వాళ్ళ ద్వారా, నీలాంటి దరిద్రులను నేను చూడలేదు అని నువ్వు తిడితే అట్ట, నిన్నలే నువ్వు తిట్టకూడదు, నువ్వు వాళ్ళకి గైడెన్స్ ఇవ్వాలి. కానీ వాళ్ళు రాకపోతే పర్వాలేదు, వాళ్ళ వల్ల ఏం జరగదు. ఇచ్చేంట మూడు చేయాలి, జప ధ్యాన ప్రాణాయామాలు చేయగలిగేటటువంటి వ్యక్తులు అవుతాయి. మూడేళ్ల పాటు విచూర్ణం ఎలా జరుగుతుంది. The methods whereby avatars reach and influence their agents are those who respond to their note, vibration and message are three and number. మరి ఈ అవతారానికి సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళ పని చేసేవాళ్ళ దగ్గరికి ఎలా వెళ్తారు అన్నదానికి మూడు మార్గాలు ఉన్నాయని చెప్తున్నాడు. పేజ్ 36. నెంబర్ 1, ఓవర్ షాడోయింగ్, వాళ్ళ మీద భూతం లాగా ఆవహిస్తారు. గురువుగారు నేను చాలా పెద్ద ఎక్స్పర్ట్ ని భూతంలాగా మీ మీద ఆవహించగలను అని చెప్పారు. దిస్ హ్యాపెన్స్ వెన్ దేర్ ఈస్ కిన్షిప్ ఇన్ క్వాలిటీ, ఇన్ ఆబ్జెక్టివ్ అండ్ ఇన్ నేచర్. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే అవతారం యొక్క ఉద్దేశానికి నీకు మధ్య సంబంధం ఉంటే, అలాంటి ఆలోచనకి నువ్వు స్పందించగలిగినప్పుడు అప్పుడేమవుతుంది, ఇన్ క్వాలిటీ, ఇన్ ఆబ్జెక్టివ్ అండ్ నేచర్, ప్రకృతి లక్ష్యము దాని యొక్క గుణాలు, ఈ మూడు కూడా ఒకేలాగా ఉన్నప్పుడు మీ మెత్తి మీదకి ఆ గురువు దిగొచ్చు. దిస్ ఈజ్ డన్ త్రూ మెడిటేషన్, త్రూ డైరెక్టెడ్ స్ట్రీమ్ ఆఫ్ ఎనర్జీ, ద ప్రజెంటేషన్ ఆఫ్ థాట్ ఫామ్ అండ్ ద ఇవకేషన్ ఆఫ్ ద ఫోకస్డ్ విల్ ఆఫ్ ద వన్ హూజ్ ఓవర్ షాడోడ్. దట్ ఈస్ వీడు తపస్సు చేసుకుంటాడు. ఈ తపస్సు చేసుకున్నప్పుడు వీడు ఏం చేస్తూ ఉండాలి, వాడు ధ్యానం చేస్తూ ఉండాలి. ధ్యానం చేసే ఆ శక్తిని ఒకే దిశలో పంపించగలగాలి, ఒక థాట్ ఫామ్ క్రియేట్ చేసుకోవాలి. మనం ఏం చేస్తున్నాం, ఆ దిశను పంపించడానికి దానికి గందరగోళం పడకుండా స్వస్తి ప్రజాభ్య అని చెప్పిస్తున్నాం. చాలా అంతకంటే పెద్ద డైరెక్షన్ ఏమి ఇస్తాయి. అండ్ ద ఇవకేషన్ ఆఫ్ ద ఫోకస్ విదిల్, ఇవకేషన్ అంటే ఏంటి, నిద్ర లేపడం. ఫుల్ మూన్స్ ఆఫ్ మే అండ్ జూన్ ఆర్ సూటబుల్ ఫర్ దిస్. ఈ విధమైనటువంటి క్రియాకలాపాలు చేయదలుచుకున్న వాళ్ళకి మేది జూన్ యొక్క ఫుల్ మూన్ చాలా మంచిది. ఇంకొకసారి ఈ అవతారం ఏం చేయొచ్చు అంటే ఇన్స్పైర్ చేయొచ్చు, అంటే వాడిలో ఒక ఉత్సాహాన్ని నింపించి అది అనుకున్నట్టే చేయాలని వీళ్ళే దా దిశ వైపు వాడు వెళ్తూ ఉంటాడు. ఎట్ టైమ్స్ డైరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ హిజ్ మైండ్, హిజ్ ఎనర్జీ అండ్ హిజ్ ప్లాన్స్. దెన్ ఇట్ ఈజ్ ఎ గ్రూప్ ఇన్స్పిరేషన్, ద ఎనర్జీ కెన్ బి సేఫ్లీ హ్యాండిల్. కానీ ఒక వ్యక్తి ఆ ఉత్సాహాన్ని పెట్టుకుంటే ఆ ఉత్సాహం ఎక్కువసేపు ఉండదు, అది ఒక గ్రూప్ పెట్టుకుంటే బాగా జరుగుతుంది. దేర్ఫోర్ ద స్ట్రెస్ అండ్ గ్రూప్ వర్క్, అందుకే కలిసి పనిచేయండి అని చెప్తున్నాం. ఇన్ దిస్ వే దేర్ ఈజ్ ఎ డైరెక్ట్ లింక్డ్ చైన్ ఫ్రమ్ హ్యుమానిటీ వయా ద హైరార్కీ టు శంబాల. ఈ విధంగా మానవ జాతి గురు పరంపర నుంచి శంబాలాకి వెళ్లగలుగుతుంది. ద డిమాండ్ ఫర్ కోఆపరేషన్ ఈజ్ ఆన్ ఇంక్రీజ్. అందువల్ల ఈ ఇన్స్పైర్ అవటానికి ఎక్కువ మంది సంభవం కనుక గ్రూప్ వర్క్ ఎక్కువ చేసుకుంటే ఇన్స్పైర్ చేయొచ్చు. మూడు, అపియరెన్స్ ఆర్ మేనిఫెస్టేషన్, అసలు భౌతికంగానే దిగిపోవచ్చు దానికి తగినటువంటి వాళ్ళు. దిస్ డ్యూయల్ ఈవెంట్ కమింగ్ ఆఫ్ అవతార్ ఆఫ్ సింథసిస్ టు ద హైరార్కీ అండ్ ఆఫ్ ఎ లెసర్ అవతార్ ఈజ్ రిప్రజెంటేటివ్ టు హ్యుమానిటీ ఈజ్ ఎ సర్టనిటీ ఇఫ్ ద వరల్డ్ డిసైపుల్స్ అండ్ ఆస్పిరెంట్స్ మెజర్ అప్ టు ద ఆపర్చునిటీ. ఇఫ్ అని అప్పుడు అంటున్నాడు, ఇప్పుడు మనం ఇఫ్ అని అనక్కర్లేదు, జరిగిపోయింది. ఏం జరిగిపోయింది? అవతార్ ఆఫ్ సింథసిస్ వచ్చింది, ఆయన రిప్రజెంటేటివ్ కూడా వచ్చి వెళ్ళిపోయాడు చెప్పదలుచుకున్నాడు చెప్పేసి. ద ఇమీడియట్ టాస్క్, దిస్ ఈజ్ అన్ యాక్టివిటీ. ఇప్పుడు ఈ చెప్పిన రిప్రజెంటేటివ్ శ్రీరామ్ శర్మ ఆచార్య ఒక్కడే అనుకుంటే మూర్ఖత్వం అది. ఇంకేంటి, శ్రీరామ్ శర్మ ఆచార్య ఫిలాసఫీ చదివాడు, ఆయన పుస్తకాలు ఎన్ని చదివాడో చూస్తే, ఎన్ని సాధనలు చేశాడో చూస్తే, గురుసత్తా యొక్క బాహ్య అభివ్యక్తీకరణ జరిగింది. ఏదారికి హిమాలయాల్లో ఉన్నది, ఈ రకరకాల రూపాల్లో వాళ్ళ రిప్రజెంటేటివ్స్ వచ్చారు. ఇప్పుడు మనం కొంచెం కష్టపడగలిగితే ఆ గురువులు దిగొస్తారు. అంటే ఎవరు 600 ఏళ్ళు 1800 ఏళ్ళు ఉన్నారే, వాళ్ళు దిగొస్తారు. అంటే మనం అందరం శ్రీరామ శర్మ ఆచార్యం అయిపోతే న్యాచురల్ గా వాడు దిగి వస్తాడు. అంతే కదా, ఎంఎస్సీ అందరూ వచ్చేస్తే రీసెర్చ్ సెంటర్ అవుతారు. ద ఇమీడియట్ టాస్క్, తక్షణ కర్తవ్యం ఏంటంటే, దిస్ ఈజ్ అన్ యాక్టివిటీ విచ్ ఈజ్ ప్రొసీడెడ్ బై క్లియర్ ఫ్యాక్చువల్ థింకింగ్ అండ్ డెసిషన్. తక్షణ కర్తవ్యానికి ముందు తథ్యములను పరిపూర్ణముగా అవగాహన చేసుకునేటటువంటి ఆలోచన విధానం ఉండాలి, దాని మీద ఆధారపడిన నిర్ణయం ఉండాలి. నిర్ణయం ఏంటి అంటే, ఇది బాగుంది అంటాం కాదు, ఈ కారణాల వల్ల ఇది మంచిది కనుక ఇంకా ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు దీన్ని వదలవు. కెన్ ద వరల్డ్ డిసైపుల్స్ ఆస్పిరెంట్స్ ఎవిడెన్స్ దిస్ ఫుల్ లైఫ్ ఆన్ ఆల్ లెవెల్స్? కృష్ణ ఉద్దేశుడు పాప జ్వాలాకుల మంత్రం ఏం చేస్తాడు, ప్రపంచంలో ఉన్నటువంటి శిష్యులు ఔత్సాహికులు దీన్ని చేయగలరా, ఆర్ దే కేపబుల్ ఆఫ్ లైయింగ్ అసైడ్ దేర్ ఓన్ పెట్ థియరీస్, వాళ్ళ యొక్క సొంత సిద్ధాంతాలను వాళ్ళ కోరికలను పక్కన పెట్టగలరా? హ్యుమానిటీ హ్యాస్ ప్రోగ్రెస్డ్ టు ఎ లెవెల్ వేర్ నౌ దేర్ ఆర్ ఇనఫ్ పీపుల్ ఇన్ ద వరల్డ్ టు టర్న్ ద టైడ్ ఇఫ్ దే కెన్ బి అరౌజ్డ్ ఫ్రమ్ దేర్ అపతి. వాళ్ళ నిద్ర నుంచి, ఘోరమైనటువంటి నిద్ర నుంచి కనుక వాళ్ళని లేపగలిగితే మానవ జాతి ఆ స్థాయికి వచ్చేసి ఉన్నది ఇఫ్ అని అన్నాడు. 1971 లో కూడా ఇఫ్ అనే క్వశ్చన్ మార్క్ వేసి శ్రీరామ్ శర్మ ఆచార్య వెళ్ళిపోయాడు. 50 లక్షల మంది నేను చోట చేర్చాను, బాబు మీరు ఇదే పని చెయ్యాలి అని చెప్పాను నేను. మీరు జాగ్రత్తాత్మలని, నేను జాగ్రత్తాత్మల కాదు. మీరు ఇంకా నా కుటుంబము, నా ఆయన, నా పిల్లలు, నా గొడవ చేస్తూ కూర్చుంటున్నారు. ఆ నిర్లక్ష్యం, దానికి ఏం చేయగలం? ద ఫాలోయింగ్ స్టెప్స్ హ్యావ్ టు బి అండర్ టేకెన్
ఇమీడియట్లీ.
ద ఫాలోయింగ్ స్టెప్స్ హ్యావ్ టు బి అండర్ టేకెన్ ఇమీడియట్లీ. అంచేత ఈ కింద నిర్ణయాలు మీరు ఇమీడియట్ గా అమల్లో చేయాలి. నెంబర్ 1, ఎఫర్ట్ టు స్టాండ్ విత్ ఆల్ అదర్ డిసైపుల్స్ అండ్ ఆస్పిరెంట్స్ టు కాల్ ఫోర్త్ ద అవతార్, టు రీచ్ హిమ్ బై ఫోకస్డ్ ఇంటెన్సివ్ థాట్ అండ్ టు ఇవోక్ హిజ్ రెస్పాన్స్. మొట్టమొదట ఏం చేయాలి అంటే, అదర్ డిసైపుల్స్ అండ్ ఆస్పిరెంట్స్, అదర్ డిసైపుల్స్ అంటే ఇతర శిష్యులు, ఆస్పిరెంట్స్ అంటే ఔత్సాహికులు. అంటే అవును పెట్టుకోవాలి, అంతేగా ఇతర గురువుల వాళ్ళని ఆ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళని ఔత్సాహికుల్ని పట్టుకోవాలి. ఎందుకు పట్టుకోవాలి? ఇలా అవతారం రాబోతుంది, ఆయన మనం అందరం కలిసి ఆలోచిస్తే ఆయన దిగుతాడు, ఆయన దిగితే మనం సుఖపడతామని అని చెప్పాలి. 2, ప్రొవైడింగ్ ఎ న్యూక్లియస్ టు ఆఫర్ గ్రూప్ సర్వీస్, ఎస్టాబ్లిష్ రైట్ హ్యూమన్ రిలేషన్షిప్ అపాన్ ద ప్లానెట్ టు డెవలప్ ఎ స్పిరిట్ ఆఫ్ గుడ్ విల్ అండ్ టు విత్ స్టాండ్ ఈవిల్ త్రూ ప్లాన్డ్ గ్రూప్. ఒక కేంద్రం గ్రూప్ సర్వీస్ కి, గ్రూప్ సేవకు ఒక కేంద్రము. ఎస్టాబ్లిష్ రైట్ హ్యూమన్ రిలేషన్షిప్ అపాన్ ప్లానెట్, మానవులకి మానవులకి మధ్య సమ్యక్ సంబంధాలు ఏర్పరచుకోగలుగుట, టు డెవలప్ ఎ స్పిరిట్ ఆఫ్ గుడ్ విల్, అందరికీ మేలు కోరేటటువంటి ఆలోచన స్థితి కలగజేయుట, అండ్ టు విత్ స్టాండ్ ఈ విల్ త్రూ ప్లాన్డ్ గ్రూప్. చెడు జరుగుతూ ఉంటే ఆ చెడుని ఎదుర్కోవడానికి కావాల్సినటువంటి ఒక సంస్థాగతమైనటువంటి ప్రణాళిక వేసుకోవాలి. టు కన్స్ట్రక్ట్ ఎ నెట్వర్క్ ఆఫ్ లైట్ అండ్ సర్వీస్, కాంతికి సేవకి సంబంధించినటువంటి ఒక నెట్వర్క్ తయారు చేసుకోవాలి. ప్రిపేర్ పబ్లిక్ ఫర్ ద కమింగ్ వన్, అంతేకాక పబ్లిక్ కి రాబోయేటువంటి వ్యక్తి గురించి చెప్పు. వన్ ఆఫ్ ద డిస్కస్. ఇప్పుడు ఈ రాబోయే వ్యక్తి ఎవరు అంటే వాడి కుటుంబంలో వస్తారు మా బ్లావిడ్స్ కి రాబోయే వ్యక్తి. అంచేత అక్కడ మనం చాలా జాగ్రత్తగా, బాబు ఈ సత్యసాయి కానీ శారీరక శరీరధారి ఎవడు కూడా వాడు కాదు, వాడు మానసిక తల నుంచి కిందకి రాడు, వీళ్ళందరూ అతని ఏజెంట్సే, ఏజెంట్స్ ఎంతమంది అయినా ఉండొచ్చు, దెబ్బలాడుకోకండి అని ముందు అవగాహన వచ్చి, పని ముఖ్యం కానీ ఏజెంట్ అయినా రాజైనా మనకి ఒకడే, మనకి ఒకడే, మనం కొట్టుకోక్కర్లే, వాళ్ళిద్దరూ చూసుకుంటారు, మనం వదలకూడదు. ఇప్పుడు ఏం చెప్పినట్టు అలవాటు చేస్తూ ఉండాలి. వన్ ఆఫ్ ద డిఫికల్టీస్ విచ్ కమ్స్ టు ద సర్వర్ ఈజ్ ప్రిజర్వింగ్ కాంటాక్ట్ విత్ ద విజన్. అన్నిటికంటే ముఖ్యమైనటువంటి కష్టము సాధకుడికి ఎక్కడొస్తుంది అంటే ఆ లక్ష్య శుద్ధి కంటిన్యూస్ గా ఉంచుకోలేడు. ఊకొచ్చినప్పుడు రైట్ అంటాడు, ఈ లోపల ఏదో చిన్న చిన్న అవాంతరాలు వస్తే దేశం 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 కొట్టేసుకుని, నీ మొహం నేను చూను, నా మొహం నువ్వు చూడకు, మేము కలిసి పనిచేయలేము, రామ్ రామ్, ఇంకో జన్మలో చూసుకుందాలే అయిపోయి. ఇట్ ఈజ్ ఈజీ ఇఫ్ ద కాంటాక్ట్ ఈజ్ ఎ వెర్టికల్ వన్, బట్ ద మొమెంట్ ద కాన్షియస్నెస్ ఆఫ్ ద డిసైపుల్ బికమ్స్ ఇంక్లూజివ్ హారిజాంటల్లీ, దెన్ ద డిఫికల్టీ బికమ్స్ గ్రేట్ అండ్ దెన్ హీ అండర్స్టాండ్స్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద వరల్డ్, ద క్రాస్ ఆఫ్ ద సేవియర్. ఇప్పుడు మనుషులతో అతను పెట్టుకునేటటువంటి సంబంధం వెర్టికల్ అయితే, ఇంకా లక్ష్యం వైపే ఆలోచిస్తూ ఉంటాడు తప్ప వీడేం చేస్తున్నాడు అన్నది ఆలోచించడు. వీడు ఏమి చెబుతున్నా ఏమి చేస్తున్నా కూడా వీడు చేస్తే చేశాడు, లేకపోతే తన పంతను చేసుకుంటూ పోతున్నాడు. ఇప్పుడు ఆ నెట్వర్క్ ఇప్పుడు మనం తయారు చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం, చేస్తే చేస్తాడు లేకపోతే ఏది మనం చేసుకుంటూ పోతాం. వెర్టికల్ మన లక్ష్యం అదే, కానీ మనం ఎప్పుడైతే హారిజాంటల్ గా మారి వీళ్ళని కూడా ఇంక్లూడ్ చేద్దాం అనుకుంటామో కొంపలంటూ ఉంటాయి, అది క్రాస్ ఆఫ్ ద సీవియర్ అంటాడు. ఆ క్రాస్ తప్పదు, లాక్కుంచుకుంటే రావాలి, కానీ లాక్కుంచుకోవటంలో ఎదగటం మానకూడదు. వెర్టికల్ గా ఉన్నంత వరకు ప్రమాదం రాదు, వస్తే వస్తారు లేకపోతే ఇంకోటి వస్తాడు లేకపోతే ఇంకోటి వస్తాడు లేకపోతే చెప్తూ ఉంటాం, కానీ వాడు రాలేదు కనుక మనం ఈ ట్రాన్స్లేషన్స్ ఆపేస్తే. అంచేతే ఏంటంటే ఇంగ్లీషు తెలుగు కూడా నేర్చేసుకుంటే వీళ్ళ కోసం ఆగక్కర్లేదుగా, ఇంకా టీటీపీ మనం చేసుకుంటే పెడతాం వెర్టికల్. వీడు చేశారనుకో, కొన్ని వీడు చేసేది రోజుకు నెల రోజులకు ఒక పేజీ చేసి, 30 రోజులకి 30 నెలలకి అంటే 3 సంవత్సరాలకి ఒక 10 పేజీలు చేసి ఒక ప్యాంప్లెట్ తయారు చేశారు అంటే తప్పి ఉంది, కానీ ఆ ప్యాంప్లెట్ మీద నేను కాన్సన్ట్రేట్ చేయకుండా, అంటే తనకి దాని మీద ప్యాంప్లెట్స్ ఉంటాయి సింపుల్, గాయత్రి మంత్రార్థం వివరించే ప్యాంప్లెట్, దానికి వాడు చేసినా చేయకపోయినా అది కరెక్ట్ గానే ఉంటుంది, కానీ గురువుల ప్రణాళిక ఎలా ఉంటుంది అని చెప్పేది వాళ్ళకి అప్పచెప్పకూడదు. ఇంకేంటే వాడు చెప్పే లోపల 4 గంటలు దాటిపోతాయి. అంచేత అది బయటికల్ అంటే ఏది వాళ్ళకు వదిలేసి ఏదో వేడి వాళ్ళకి వచ్చి వాడు ముందుకెళ్ళిపోవచ్చు ఒకసారి, అది వేరే విషయం. బట్ ఇఫ్ హీ కెన్ స్టాండ్ వేర్ ద ఫోర్ ఆర్మ్స్ మీట్, హీ విల్ డిస్కవర్ దట్ హీ స్టాండ్స్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ పవర్ అండ్ ఎట్ ద మిడ్ వే పాయింట్ కూటస్థ చైతన్య. కానీ బయటికల్ ఇలా పైకి వెళ్ళిపోతున్నా హారిజాంటల్ గా ఏం జరుగుతుందో చూసుకోవాలంటే ఈ రెండు ఎక్కడ కలుస్తాయో అక్కడ ఉన్నాడనుకో, అప్పుడు వాడు ముందుకెళ్ళిపోతూ ఉంటాడు, ఈ పక్కనున్న వాళ్ళు మారుతూ ఉంటారంటే ఇక్కడ వీడు పనిచేయలేదనుకో, వాడు ఇంకా చదువు 8వ క్లాస్కి వెళ్ళాడంటే 8వ క్లాస్ వాళ్ళు వస్తారు, 9వ క్లాస్కి వెళ్తే 9వ క్లాస్ వాళ్ళు వస్తారు, 8వ క్లాస్ వాళ్ళని నేను చూడాలి అంటే వీడు ఫెయిల్ అవ్వాలి. అంటే ఉందా ఏంటో తేడా, ఆ పాయింట్ అది, అది కూటస్థ అంటే అక్కడ ఉండాలన్నమాట, ఆ కేంద్రీకృతమైనటువంటి పాయింట్ లో కళ్ళు మూసుకుని నీ కూటస్థం చూసుకోవడం కాదు, నీ లక్ష్య శుద్ధి చూసుకుంటూ నీకు సహకరించే వాళ్ళు ఇటు కుడివైపు ఎడమవైపు ఎంతమంది ఉన్నారు, నీ లెవెల్ మారింది సహకరించేవాళ్ళు సహజంగా మారిపోతారు, లేక ఆ 8వ క్లాస్ వాళ్ళు అందరూ పాస్ అయిపోయారనుకో తప్పే ఉంది, ఇంగ్లీష్ ఎప్పుడు తప్పుగానే ఉంటారు అక్కడనే అదనమాట. లెట్ లవ్ బి ద కీనోట్ ఆఫ్ ఆల్ యాక్టివిటీస్. అంచేత అన్ని పనులు ప్రేమపూర్ణమైనటువంటి వాతావరణంలోనే చేసుకోవాలి. రిమెంబర్ దట్ మనీ ఈజ్ ద కన్సాలిడేషన్ ఆఫ్ ద లవింగ్ లివింగ్ ఎనర్జీ ఆఫ్ డివినిటీ అండ్ దట్ గ్రేటర్ ద రియలైజేషన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్, ద ఫ్రీయర్ విల్ బీ ద ఇన్ఫ్లో ఆఫ్ దట్ విచ్ ఈజ్ నీడెడ్ టు క్యారీ ఫార్వర్డ్ ద వర్క్. ధనము అనేటటువంటిది లవింగ్ లివింగ్ ఎనర్జీ ఆఫ్ డివినిటీ, జీవంతమైనటువంటి ప్రేమపూర్ణమైనటువంటి దేవత్వానికి సంబంధించినటువంటి శక్తి ధనము. నువ్వు ఎప్పుడైతే ప్రేమని ఎక్స్ప్రెస్ చేసుకుంటూ 10 మందిని కలుపుకుంటూ నువ్వు నడవగలుగుతావో ఆటోమేటిక్ గా ఆ ధనశక్తి నీ దగ్గరికి వస్తుంది. నీ దగ్గరికి ధనం ఆకర్షింపబట్టం లేదు అంటే ఏంటి అంటే నువ్వు ఇంకా ఫ్రీ అవ్వలే, అది చెప్తున్నాడు. అది నేను చూస్తున్నాను, నేను పెద్ద ఏమీ చేయకపోయినా డబ్బులు వస్తూనే ఉన్నాయి కదా, డబ్బులు వస్తూనే ఉన్నాయి ఇప్పటి నుంచే కాదు అప్పటి నుంచి కూడా. కానీ ఇప్పుడు ఇంకాస్త ఫ్రీ ఇయర్స్ లో ఎందుకు అవుతుంది అంటే ఫ్రీ అయిపోయాను కనుక. ఇప్పుడు దీన్ని కరెక్ట్ గా ఉపయోగించుకుని పుస్తకాల మీద పుస్తకాలు జ్ఞానయజ్ఞం మీద లాగేస్తే ఇప్పుడు ఈ పుస్తకం చదివిన వాడికి నేను ఇచ్చిన కమెంటరీ చదివిన వాడికి తేడా రాదు. అతను జాలాకులు నేను చెప్తే పాపం జాలాకులకి అర్థం కాదు, అప్పుడు ఏదో చెప్పేసాను రాకిస్తున్నా గుర్తు కాదు అంటాడు. దానికి కమెంట్ చేసేవాడితో అంటే విక్రించడం కోసం కాదు అది. అంచేత ఇది మనం ఈ అంశదానాలు సమయదానం ప్రతిభాదానం మొత్తం దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఈ మూడేళ్లు దీక్షలు ఇచ్చేస్తూ ఉండాలి, బాబు ఇది నేర్చుకో, మీరు ఈ సబ్జెక్ట్ నేర్చుకోండి, మీరు చేసుకుంటూ ఉండండి. ఇది మాస్ ఇంటెంట్, ప్రతి పది రోజులకి ఒక సామూహిక జపము ధ్యానము లాగా చేయించగలిగితే ఇంకా ఈసారి దీక్ష ఇస్తున్నప్పుడు అదేగా చెప్తున్నాను, ఎక్స్ప్లెయిన్ చేసి ఇస్తున్నా కదా, అంతేగా 2 గంటల పాటు వాళ్ళని ఆస్థితిలోనే ఉంచుతున్నాగా. అంటే ప్రతి 10 రోజులకి కనీసం 100 మందితో ఈ విషయాలు డిస్కస్ చేస్తున్నా. మరి అది ఏమవుతుందో మాస్టర్ ఏంటండి, మరి గురువులు నాకంటే ఎక్కువ వాళ్ళకి కదా తొందర దొరికారుగా బలి పశువులు ఇలాగే అంటున్నారు, దకరా మెరుగా కాటో హలాల్ కరో సిద్ధం ఏం చేస్తారు వాళ్ళు, హలాల్ కరో మేక దొరికింది తండ్రి వేసే వేటు ఇంకా వాళ్ళు ఇస్తాను, నేనేం చేస్తాను, నేను తీసుకొచ్చి పెట్టా కానీ వేటు నేను ఎక్కడ వచ్చేది. యు ఆర్ వర్కింగ్ విత్ ఎనర్జీ ఆఫ్ లవ్ అండ్ నాట్ విత్ ది ఎనర్జీ ఆఫ్ డిజైర్, ద రిఫ్లెక్షన్ ఆఫ్ డిస్టర్షన్ ఆఫ్ లవ్. నువ్వు గుర్తించవలసింది ఏంటి అంటే నువ్వు కోరికతో పనిచేయకు, కోరిక అనేది ఆ విషయం మీద ఉన్నటువంటి ప్రేమ వల్ల వస్తుంది కదా, అంతేత ద ఎనర్జీ ఆఫ్ లవ్ కనుక నువ్వు ఉపయోగించుకోగలిగితే తమ్ముడు అన్నీ జరిగిపోతాయి. దేర్ ఆర్ మెనీ ఫస్ట్ వే వర్కర్స్ వీల్డింగ్ ద పవర్ ఆఫ్ డిజైర్ అండ్ దట్ మెటీరియలైజింగ్ మనీ. కానీ ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ వే వర్కర్స్ కొంతమంది ఉన్నారు, మొదటి కిరణానికి సంబంధించినటువంటి వాళ్ళతో పంపలు అంటుంటాయి. ఏం చేస్తున్నారు వాళ్ళు, మొదటి కిరణంలో పనిచేస్తున్నారు వాళ్ళు, కోరికల యొక్క శక్తి ద్వారా ధనాన్ని సంపాదించుకోగలుగుతున్నారు ఈ బిజినెస్ పీపుల్. వీళ్ళందరూ డబ్బు సంపాదన అనే యావ ఉంది తప్ప ఆ డబ్బు ఎటు వాడుతున్నాం. అప్పుడు గురువులు ఏం చేశారు, ఎవరినో ఒక ఏజెంట్ని పంపించి నువ్వు ప్రతిసారి బిల్డింగ్ కట్టకపోతే నాయన నీకు డబ్బు రాదు, బిర్లా టెంపుల్ గురువు తెలియని వాళ్ళే. కానీ గురువులు ఎంత తెలియని వాళ్ళైనా వీళ్ళ స్వార్థాన్ని వాళ్ళు దాటలేరు. నువ్వు పూర్తిగా నిస్వార్థంగా ఇచ్చేయంటే మరి కుదరతనే, అది ఇస్తే తప్ప వాళ్ళ పొందారు. మెనీ ఫస్ట్ డే వర్కర్స్ ఆర్ ఫైండింగ్ దర్ వే ఇన్ టు ద ర్యాంక్స్ ఆఫ్ సర్వర్స్. ఇంకోటి ఏంటి అంటే మెనీ మొదటి కిరణానికి సంబంధించినటువంటి కార్యకర్తలు మిల్లిమిల్లిగా మిల్లిమిల్లిగా ఈ సేవకుల అంటే గురువుల యొక్క శిష్యులుగా మారటానికి ఉత్సాహం చూపిస్తున్నారు. అన్లెస్ దీస్ వర్కర్స్ ఆర్ స్వెప్ట్ బై లవ్ దేర్ ఫస్ట్ ఎనర్జీ విల్ రెక్ ద వర్క్ ఆఫ్ ద గ్రూప్. కానీ వీళ్ళలో ప్రేమరాహిత్యం ఉంటే ఏ గ్రూప్ లో వీళ్ళు జాయిన్ అయ్యాడు ఆ గ్రూప్ ని సర్వనాశనం చేసేసి ఆ గ్రూప్ ముక్తలు పడిపోతుంది. ఎందుకంటే వాడు డిజైర్ వాడి వైపు లాక్కపోతాడు. ఫస్ట్ వే డబ్బు ఉంది, ధనం ఉంది, అంతా ఉంది, వాడు చెప్పినట్టు నడుచుకోవాలంటాడు, నడవకపోతే అంతే. ఏం చెప్పారు గురువులు అక్కడికి మొన్న హిమాలయం నోరు మూసుకుని వాడు ఎవడైనా సరే చలామలా తిట్టేయి